ఓం శాంతి. ఈరోజు జగదీష్ భాయ్ చేయించినటువంటి పరివర్తన కళ అనేటువంటి క్లాస్ యొక్క మొదటి భాగాన్ని విందాము.
चिंतन की धारा बदल दो, रोग चिंता का मिट जाएगा. कर तपस्या करो याद शिव को, दिल को आराम मिल जाएगा. अपने चिंतन की धारा बदल दो, रोग चिंता का मिट जाएगा. अपने चिंतन की धारा बदल दो. शुचिता के संकल्प लाओ, दर सुखों का वो खुल जाएगा. अपने चिंतन की धारा बदल दो, रोग चिंता का मिट जाएगा. अपने चिंतन की धारा बदल दो.
ओम शांति. अभी अभी एक भाई स्नेहपूर्वक अपने कुछ उद्गार प्रस्तुत कर रहे थे. उसको सुनते हुए कुछ पुराने संस्मरण उभर आए, जो जीवन को बदलने वाली कुछ बातें थीं, वो फिर से याद हो आई.
ओम शांति. इपड़े ओकन्नैया తన యొక్క స్నేహపూర్వకమైనటువంటి మనసులో మాటల్ని ప్రస్తుతిస్తూ ఉన్నారు. అది వింటూ ఉంటే కొన్ని చిన్ననాటి పాత సంఘటనలు గుర్తొస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని జీవితాన్ని పరివర్తన చేసేటువంటి మాటలున్నాయి, అవన్నీ మళ్లీ గుర్తొచ్చాయి. నేను క్లాస్ మొదలు చేసే ముందే కొన్ని విషయాలు, వేరే విషయాలను చెప్పాలనుకుంటున్నాను. వాటితో కూడా మీకెంతో లాభం కలుగుతుందని అనుకుంటూ ఆ విషయాలని వినిపించాలనుకుంటాను. మొదటి విషయం అయితే, నేను చాలా పుస్తకాలను రాశాను. వాటిలో నుండి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటన, ఒక సంఘటనను వినిపించినట్లయితే వాటితో దానితో మీకు చాలా లాభం కలుగుతుంది. మీ జీవితంలో కూడా దానితో ఎంతో లాభాన్ని తీసుకోవచ్చు. ఇది 1952 యొక్క మాట. ఎప్పుడైతే ఈ విశ్వవిద్యాలయంలో నేను మొట్టమొదట అడుగు పెట్టానో అప్పుడు, కొద్ది రోజుల తర్వాత బాబా నాకు లెటర్లో ఒక ఆదేశాన్ని పంపించారు, ఆర్డర్ని పంపించారు. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క శిక్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని సంక్షేపంగా పుస్తకాకారంలో రాయండి అని. ఆ పుస్తకం చాలా పెద్దగా కూడా ఉండకూడదు, కానీ వాటిలో ఆ పుస్తకంలో మొత్తం అన్ని విషయాలు రావాలి. కాబట్టి బాబా యొక్క ఆజ్ఞని తీసుకుని నేను మొట్టమొదటిసారి ఈ పుస్తకాన్ని రాసేటువంటి కార్యాన్ని మొదలుపెట్టాను. మరి ఆ సమయంలో ఏ ఆఫీసు ఉండేది కాదు, ఏ అసిస్టెంట్ కానీ ఆపరేటర్ కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. కుర్చీ బల్లలు కూడా ఉండేవి కాదు. ఒక సెంటర్ ఉండేది, ఒక గది ఉండేది. ఏదైతే ఫస్ట్ సెంటర్ తెరవబడి ఉందో కమలానగర్ ఢిల్లీలో, అక్కడే అక్కయ్యలు కూర్చునేటువంటి వారు, మరి ఎవరైతే జిజ్ఞాసువులు వచ్చేవారో, తెలుసుకోవాలని వచ్చేవారో వారికి కోర్స్ కూడా అక్కడే ఇచ్చేవారు. అప్పుడు బడి దీది అంటే మన్మోహిని దీది గారు అక్కడే ఉండేవారు. వారితో పాటు ఇంకా చాలా మంది అక్కయ్యలు ఉండేవారు, మనోహర్ ఇంద్రా దాది గారు, అలా చాలా మంది అక్కయ్యలు ఉండేవారు. చాలా చిన్నటి గది ఉండేది. నా లెక్క ప్రకారం చూస్తే నేను కూర్చున్నటువంటి స్టేజ్లో ఒక 8వ భాగమో 10వ భాగమో ఉండే అంత చిన్న గది ఉండేది. ఏ గదిలో అయితే కోర్స్ ఇచ్చేవారో అదే గదిలో ఒక మూలలో కూర్చొని నేను పుస్తకం రాయడం మొదలుపెట్టాను. ఇంకా ఏ స్థానం కూడా ఉండేది కాదు. చాలాసేపు పద్మాసనంలో కూర్చొని రాసిన తర్వాత అనిపించేది కాళ్ళు కాస్త చాపుకుందామని. మరి కాళ్ళు ఎలా ముందుకు చాపగలుగుతాను, ఎందుకంటే ఎదురుగా పెద్ద అక్కయ్యలు కూర్చొని ఉన్నారు. మరి భారతదేశం యొక్క సభ్యత ఏం చెప్తుంది, ఎవరైనా ఎదురుగా పెద్దవాళ్ళు ఉంటే అటువైపు మన కాళ్ళు చాపి కూర్చోకూడదు అని. మనసు కనిపిస్తోంది కాళ్ళు చాపుకోవాలని, ఎందుకనంటే మోకాళ్లలో కూడా నొప్పి కారణంగా అలా అనిపించేది కాళ్ళు చాపాలని. కానీ ఇది గుర్తొచ్చేది, ఈ పెద్దక్కయ్యలు ఉన్నవైపు కాళ్ళు చాపకూడదు, ఎందుకంటే వీళ్లే నాకు శిక్షణ ఇచ్చారు పెద్దవాళ్లు, వారి వైపు కాళ్ళు చాపడం మంచి మాట కాదు. అలాగే రాస్తూ ఉండేవాణ్ణి. మరి అదే సమయంలో బాబా యొక్క 2వ లెటర్ వచ్చింది. దాంట్లో రాసి ఉంది, అక్కడ ఎవరైతే అక్కయ్యలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది పాస్ చేయాలి. అంటే నువ్వు రాసిన దాన్ని వాళ్ళందరితో చదివించాలి, పాస్ చేయించు అని చెప్పారు. ఆ రోజుల్లో అక్కడ 10-12 మంది అక్కయ్యలు ఉండేవారు. ఒక గది అయితే ఇప్పుడు వర్ణించాను నేను, ఆ గది ఉండేది. ఇంకొక గది కూడా ఉండేది, ఇంకొకటి 3వ గది కూడా ఉండేది. ఎక్కడైతే రోజు క్లాస్ జరిగేదో, ఉదయం క్లాస్ జరిగేదో ఆ గది కూడా ఉండేది. 10-12 మంది అక్కయ్యలు ఉండేవారు. నేను మొదట ఒక అక్కయ్యకి చూపించాను, ఆ అక్కయ్య దాంట్లో చాలా పరివర్తన చేశారు, చాలా మార్పులు చేశారు. నా లెక్క ప్రకారం చూస్తే నేను రాసింది చాలా కొద్దిగా మిగిలిపోయింది, ఆ అక్కయ్య చాలా మార్పులు చేసేసారు. మరి నాకైతే చాలా శ్రద్ధాభక్తులు ఉండేవి, నేను చాలా గౌరవంతో వారేం చేస్తే కూడా వినేవాణ్ణి. ఎందుకంటే నేనైతే అప్పుడప్పుడే వచ్చాను. మరి అక్కయ్యలందరూ బాబాని అర్థం చేసుకున్నవారు, గుర్తించిన వారు, మరి వారేది చెప్తారో అదే ఫైనల్, అదే సరైండేది అని అనుకునేవాణ్ణి. నేను వీళ్ళతో నేర్చుకోవాలి, నాకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఈ అక్కయ్యలు భగవంతుడిని గుర్తించిన వారు కాబట్టి వీళ్ళు ఏది చెప్తే అదే నేను స్వీకరించాలి అని అనుకునేవాణ్ణి. మరి మళ్ళీ 2వ అక్కయ్యకి చూపించాను, ఆ అక్కయ్య కూడా మార్పులు చేశారు. మరి ఆ సమయంలో ఆఫీస్ ఉండేది కాదని అనుకున్నాం కదా, కాబట్టి ఏదైతే వాళ్ళు మార్పులు చేశారో మళ్ళీ నేను వాటిని ఫేర్ చేసేవాణ్ణి, మళ్ళీ మంచిగా రాసేవాణ్ణి. మళ్ళీ ఆ మార్పులన్నీ చేసి ఇంకో అక్కయ్యకి చూపించేవాణ్ణి, ఒకరి తర్వాత ఒకరికి. అలా 12 మందికి చూపించాను. మరి 12 మందికి చూపించిన తర్వాత నేను రాసినటువంటి శబ్దాల్లో కొద్ది శబ్దాలు మాత్రమే ఉండి ఉండవచ్చు. వారందరూ సింధీ భాష ప్రధానంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి వారు చూసిన తర్వాత కేవలం అక్కయ్యల శబ్దాలు మాత్రమే నిలిచిపోయాయి దాంట్లో. ఎక్కడో కొద్ది చోట్ల మాత్రమే, ఎక్కడైతే వారి ధ్యానం వెళ్లి ఉండలేదో అక్కడ మాత్రమే నా శబ్దాలు మిగిలిపోయాయి. నేను రాసిన శబ్దాలు ఉన్నాయి, మరి మిగిలినవన్నీ మారిపోయాయి. ఆ తర్వాత బాబా నాకు చెప్పారు, మీరేదైతే పుస్తకాన్ని రాశారో దాన్ని మధుబనికి తీసుకుని రండి అని. మరి ఆ తర్వాత కూడా నేను ఎన్నో ఇంకా లక్ష్యాలని, ఎన్నో చోట్ల మళ్ళీ ఎన్నో గమ్యాలని దాటాల్సి వచ్చింది. ఎందుకంటే వేరు వేరే పట్టణాల నుంచి కూడా వచ్చినటువంటి పెద్ద వాళ్ళకి బాబా చూపించారు. ఒక లక్నో నుంచి వచ్చిన ప్రొఫెసర్ ఉన్నారు, ఇంకొకరు ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ ఉన్నారు, ఒకరు పార్లమెంట్ మెంబర్ ఉన్నారు, అలా ఇంకా కొద్ది మంది ఉన్నారు. కొంచెం చదువుకున్నటువంటి వారు. మరి అక్కయ్యలకు అందరికీ చూపించిన తర్వాత బాబా అన్నారు వీళ్ళందరికీ కూడా చూపించు అని. ఒకే మాన్స్క్రిప్ట్ ఉండేది, అంటే ఒకే కాపీ ఉండేది, ఇంకా వేరే కాపీస్ అయితే లేకుండా ఉండే. మరి ఒకరికి చూపించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహా పైన మళ్ళీ దాన్ని ఫేర్ చేసేవాడిని. రాత్రంతా మేల్కొని దాన్ని ఫేర్ చేసి మళ్ళీ రెండో వారికి చూపించేవాడిని. మరి దాంట్లో చాలా మంది కమెంట్ చేసేవాళ్ళు అన్నమాట, మీ భాష ఎలా ఉంది అని. వారికి నేను ఇది కూడా చెప్పలేకపోయేవాడిని, ఇది నా భాష కాదు అని. దీనికంటే ముందు దీంట్లో 12 మంది కిచడీ భాష ఉంది, అంతమంది భాష కలిసిపోయింది దీంట్లో అని నేను చెప్పలేకపోయేవాడిని. మరి అలా ఇంకా 8-10 మందితో పాస్ చేయించడం జరిగింది ఈ స్క్రిప్ట్. మరి దాంట్లో మధ్యలో నేను ఇంకా కొన్ని మార్పులు కూడా చేశాను. మరి దానిపైన కూడా వాళ్ళందరూ కామెంట్ చేసేవారు. మరి ఈ మధ్య కాలంలో ఇంకా ఇతరులు వచ్చారు వేరే వేరే సెంటర్ల నుంచి. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా బాబా చెప్పేవారు వీళ్ళకి చూపించు అని, నేను చూపిస్తూ ఉండేవాడిని. మరి నేను ప్రతిరోజు రాసే దాంట్లోనే ఉండిపోయేవాడిని. నాకు అనిపించింది నా జీవితాంతం, నా ఆయుష్ అంతా నేను రాసే దాంట్లోనే ఉండిపోతాను అని. మరి పుస్తకం అసలు ప్రింట్ అవుతుందో లేదో మరి అనుకున్నాను. ఏదైతే భగవంతుడికి మంజూరు అవుతుందో అదే జరుగుతుంది అని. బయట అంటుంటారు కదా, హోప్ సస్టైన్స్ ద లైఫ్, అంటే మన లోపల ఉండేటువంటి ఆశాభావము మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది అని. మరి నాకు కూడా ఆశ ఉండింది, బాబా నాకు ఆదేశాన్ని ఇచ్చారు, నేను ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నాను. మరి ఆ తర్వాత బాబా అన్నారు, మా అమ్మ కూడా ఉండేవారు ఆ సమయంలో, మా అమ్మకి ఇంకొక అన్నయ్య ఎవరైతే శరీరం వదిలేశారో ఆ అన్నయ్య విశ్వకిషోర్ భాయ్జీ, వీళ్ళ ముగ్గురికి కూడా చెప్పారు ఇది చూసి ఫైనల్ చేయండి. మరి అనిపించింది అసలు నా గమ్యం ముందుకు చేరుతుందా లేదా, అసలు ఇది ప్రింట్ అవుతుందా లేదా అని. మామూలుగా అయితే ముందు ప్రింట్ అవుతుందా లేదా అని ఆలోచించిన తర్వాత రాయటం మొదలు పెడతారు. మరి ఇప్పుడు నాకు అనిపించేదన్నమాట అసలు ప్రింట్ అవుతుందా లేదా, ఇన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎన్నిసార్లు కరెక్షన్ అవుతుందని. ఇక్కడ రాసిన తర్వాత ఫైనల్ అయ్యేది ఉంది అసలు ప్రింట్ అవ్వాలా లేదా అని. మరి ఆ తర్వాత ఒక చిన్న మీటింగ్ జరిగింది, మేము 3-4 కూర్చొని చేసాము. దాంట్లో ఒకతను చాలా పెద్దవాడు, పెద్దవారు ముఖం చాలా తేజస్సుతో ఉంది. అతను అడిగారు ప్రశ్న, మరి ఈ పుస్తకం ఎవరు చదువుతారు అని. మరి వినాశనం అయితే ఇంత సమయంలో జరగబోతోంది, వినాశనానికి కొద్ది సమయమే ఉంది, మరి పుస్తకం రాయడంతో లాభమేముంది అని అన్నారు. అంతిమ సమయంలో అయితే ప్రజలు ఈశ్వరీయ నిమంత్రణని, ఈశ్వరీయ ఆహ్వానాన్ని వెతుకుతారు, అదే ప్రసిద్ధిగాంచి ఉంది. మరి ఇది 100 పేజీల బుక్ ఉంటుందనుకోండి, దీన్ని 1000 కాపీలు ప్రింట్ చేయిస్తే 100,000 పేజీల ప్రింటింగ్ అవుతుంది. దానికి బదులు 50,000 కానీ 100,000 ప్యాంప్లెట్లు తయారు చేసినట్లయితే ఇంకా ఎక్కువ మందికి లాభం కలుగుతుంది. అతని గణితం ఇలా ఉండింది. మరి అతను ఆ పుస్తకంలో ఉండేటువంటి పేజీల్ని లెక్కించి చెప్తున్నారు, దీనికంటే ఎక్కువ లాభము ప్యాంప్లెట్స్ని ప్రింట్ చేయించడంలో ఉంది అని. నేనైతే సైలెన్స్లో కూర్చొని ఉన్నాను, ఎందుకంటే నేను రాశాను కాబట్టి నేను సైలెన్స్లో కూర్చొని ఉన్నాను. నేనెప్పుడూ ఇలా చెప్పలేదన్నమాట, ఈ పుస్తకం ప్రింట్ అవ్వాల్సింది, తప్పకుండా ప్రింట్ అవ్వాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు. మరి అతను ఏదైతే చెప్పారో దాన్ని మమ్మ మరియు ఇంకొక అన్నయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి లాస్ట్కి ఇదే ఫైనల్ అయింది, నిమంత్రణ అంటే ప్యాంప్లెట్సే ప్రింట్ చేస్తాము, పుస్తకాన్ని ప్రింట్ చేయము అని. మరి ఎన్నో నెలలు నేను గమ్యాన్ని చేరుకున్న తర్వాత, ఎన్నో నెలల తర్వాత గమ్యాన్ని చేరుకున్న తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ దగ్గరలోనే కోటా హౌస్ ఉండేది, దాన్నే ఇప్పుడు సర్కిట్ హౌస్ అని అంటారు. మీలో కొద్దిమంది చూసి కూడా ఉండవచ్చు. మరి దాంట్లో ఒక రూమ్ లో బాబా ఉండేవారు, మధ్యలో హాల్ ఉండేది, మరి ఇంకొక పక్కన రూమ్ ఉండేది, దాంట్లో మా యొక్క మీటింగ్ జరిగింది. ఆ రూమ్ నుండి నేను వస్తూ ఉన్నాను నా గది వైపు వెళ్ళటాని కోసము. హాల్ నుండి వెళ్తూ ఉన్నాను, మరి బాబా కూడా తన గది నుండి ఇంకెక్కడికో వెళ్తూ వెళ్తూ వారు కూడా హాల్లో నుంచి వెళ్తూ ఉన్నారు. మరి బాబాతో నా కలయిక జరిగింది, నేత్రాల కలయిక అనేది జరిగింది. బాబా అడిగారు, బచ్చే మీ మీటింగ్ అయిపోయిందా అని అన్నారు. నేను అన్నాను హా బాబా అని. మరి ఫైనల్ ఏమైంది అని అన్నారు. మరి బాబా అడిగిన తర్వాత ఏది ఫైనల్ అయింది అని నేను చెప్పాను. హా బాబా, ఇదే ఫైనల్ అయింది, ఈ పుస్తకాన్ని అచ్చయించాల్సిన అవసరం లేదు, దీని బదులు ప్యాంప్లెట్స్ ని అచ్చయిద్దాము అని. మరి నాకు ఆ రోజు చాలా బాగా గుర్తుంది, బాబా ఆ రోజు నాకు చాలా ప్రేమ చేశారు. మరి ఆ తర్వాత బాబా నన్ను ఆలింగనం చేసుకున్నారు. చాలా ప్రేమ చేస్తూ బాబా అన్నారు, నువ్వు వెళ్ళి ఈ పుస్తకాన్ని అచ్చయించు అని. ఆ తర్వాత బాబా అన్నారు, ఈ రోజు నుంచి నువ్వు ఏదైతే రాస్తావో అది ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, ఎవరి ద్వారా పాస్ చేయించనక్కర్లేదు, బాబా నీకు అథారిటీ ఇచ్చేశారు, నీ రాసినవన్నీ ఎవరితో పాస్ చేయించాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి నువ్వు ఎవరిని అడగకుండానే బాబాతో కూడా అడగాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి ప్రింట్ చేయించు. మరి ఆ రోజు నాకు చాలా గుర్తుంది, ఆ రోజు నాకు ఒక పరీక్ష కావచ్చు, నా యొక్క ఓపికకు పరీక్ష కావచ్చు, లేకపోతే ఎవరైతే జ్ఞానంలో వచ్చిన వాళ్ళు ఉన్నారో ముందే వాళ్ళు అనుకుని ఉండవచ్చు నేను జ్ఞానాన్ని ఏమర్థం చేసుకున్నాను అని. మరి నాలో కూడా మెచ్యూరిటీ రావాలి అని అనుకుని ఉండొచ్చు. మరి ఇతరులు ఏమైనా అంటే ఎలా దాన్ని తట్టుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కూడా బాబా నాకు నేర్పించి ముందుకు తీసుకెళ్లాలి అని అనుకుని ఉండొచ్చు. ఒకవేళ నేను ఇది రాశాననుకోండి, మనకు పరమాత్ముడి పైన విశ్వాసం ఉండాలి, మనం ఆత్మాభిమానిగా ఉండాలి, లేక ఓపిక ఉండాలి మన జీవితంలో. మరి రాయటం అయితే రాసేసానో నా జీవితంలో ఓపిక లేదని అనుకోండి, అప్పుడు చదివే వారికి ఏం లాభం ఉంటుంది? కాబట్టి బాబా ఇలా ఆలోచించి ఉండొచ్చు, ఏదైతే రాశాడో తన జీవితంలో కూడా ఇవన్నీ అనుభవం కలగాలి అని. బాబాకు తెలుసు నన్ను ఎందుకని ఇటువంటి లక్ష్యం వైపు తీసుకెళ్లారు, ఇలా తీసుకెళ్లారు అని బాబాకు తెలుసు. ఇది ఎందుకు చెప్పబోతున్నానంటే, ఏదైనా మ్యాగజైన్ లో మన యొక్క ఆర్టికల్ ప్రింట్ చేయించాలని అనుకుంటాము, లేదు ఏదైనా న్యూస్ పేపర్ కి పంపించాలని అనుకుంటాము, యజ్ఞంలో ఎవరైనా ఏదైనా కార్యం చేయాలని అనుకుంటారు, చాలాసార్లు మనకంటే పెద్దవాళ్లు ఆ యొక్క మాటని స్వీకరించరు, అప్పుడు మన ధైర్యం కోల్పోతాము. ఎందుకంటే మనం ఏదైతే రచించామో అది మనకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే నేను రాశానో, నేను అది చదువుతానో అప్పుడు నాకు అనిపిస్తుంది నేను కరెక్ట్ గానే రాశాను అని. కానీ ప్రజలు అనేవాళ్ళు, ఇతరులు అనేవాళ్ళు సరిగా రాయలేదు, కరెక్ట్ రాయలేదని. కాబట్టి నేను వాళ్ళ మాటను వినేవాణ్ణి. చెప్పే ఉద్దేశం ఏంటి అనంటే, ఎటువంటి కార్యంలో కానీ నిరాశ పడకండి, లేదు మీ యొక్క లోపల ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోకండి, ముందుకు వెళ్తూ ఉండండి. ప్రతి అడుగులో కూడా ఇలా అనుకోండి, దీంట్లో కూడా నా యొక్క మంచి అనేది ఉంది, నా యొక్క ఉన్నతి అనేది ఉందని, నాకు కొన్ని నేర్చుకోవడానికి దొరుకుతాయని. మరి దీంతో ముందుకు వెళ్తూ ఎలా అంటే, సహజంగా పండినట్లయితే చాలా తీయగా ఉంటుంది ఏదైనా పండు అని అంటాం కదా, అలాగే మన లోపల కూడా అలాంటి మధురత అనేటువంటిది కలుగుతుంది, మధురత అనేటువంటిది నిండుతుంది, ఆ తర్వాత సహజంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. నేనెప్పుడూ అనుకోలేదు బాబా ఈరోజు నేను మీటింగ్ నుండి బయటికి రాగానే బాబా కలుస్తారు, బాబా నాకు అథారిటీ ఇచ్చేస్తారు, వీళ్ళు ఇచ్చేస్తారు, నువ్వు రాసేయని చెప్పేసి. ఇవి బాబా యొక్క శబ్దాలు, బచ్చే ఈరోజు మీకు బాబా వీళ్ళు ఇచ్చేశారు అని అన్నారు, అథారిటీ ఇచ్చాను అని అన్నారు, నువ్వేదైతే వెళ్ళి ప్రింట్ చేయిస్తావో అది బాబాకి స్వీకారమే అని అన్నారు. మరి ఆ సమయంలో నాకెంత నష ఎంత ఖుషి అనుభవం అయి ఉండొచ్చు. ఆ క్షణంలో నేను ఎంత సంతోషపడి ఉంటాను. స్వయం పరంపిత పరమాత్ముడు ప్రజాపిత బ్రహ్మ ముఖారవిందంలో ఎవరైతే జ్ఞానులలో సర్వశ్రేష్టమైనటువంటి వారు పరమోన్నతమైనటువంటి వారు ఉన్నారో వారి ద్వారా ఈ మహావాక్యాల్ని ఉచ్చరించి మరి నాకు తెలియపరుస్తున్నారు అని. మరి ఆ పరమాత్ముడు నాకు విల్లిస్తూ ఉన్నారు, నువ్వు వెళ్ళి ప్రింట్ చేయించు, ఏదైతే నువ్వు ప్రింట్ చేయిస్తావో అది బాబాకి స్వీకారమే అని అన్నారు. మరి ఆ సమయంలో నేను బాబా ఎదురుగా నిలబడ్డాను, కానీ నా కాళ్ల కింద భూమి లేదు, పైన ఆకాశం లేదు, నా శరీరం కూడా నాతో లేదు, నా రోమాలు నిలబడిపోయాయి. నేను బిల్కుల్ ఒక లైట్ మరియు మైట్ లాగా నిలబడిపోయాను. శివబాబా మరియు బ్రహ్మబాబాతో పాటు నేను అవ్యక్త రూపంలో నిలబడ్డాను. ఇలా నా యొక్క స్థితి ఆ సమయంలో ఉండేది. ఆ యొక్క ప్రాప్తి ఎప్పుడు కలిగింది? ఎప్పుడైతే నేను ఆ పరిస్థితి నుంచి దాటుకుని ముందుకు వెళ్ళానో అప్పుడే నాకు ఆ స్థితి, ఆ యొక్క అనుభూతి ప్రాప్తి కలిగింది. మరి నాకు ఈ మాట గురించి కూడా చాలా సంతోషం కలిగింది. ఒకవేళ బాబా భగవంతుడు కరణ్ కరావన్హార్ ఎవరైతే ఉన్నారో అతను నాకు చెప్పారు నీకు విల్లిచ్చాను అని, మరి అది బాబా యొక్క బాధ్యత అయిపోయింది. మరి ఈ రోజు నుంచి నేనేదైతే రాస్తానో దానిపైన బాబా యొక్క ఛత్రఛాయ ఉంటుంది. మరి ఆ రోజు నుంచి నేను నిశ్చయించుకున్నాను, నేనైతే జస్ట్ కూర్చొని రాయటం మొదలు పెడతాను. ఎలా అయితే అక్కడ అంటారు కదా, దిస్ ఇస్ మాస్టర్స్ వాయిస్ అని అంటారు, భగవంతుడి యొక్క శబ్దాలు అని అంటారు. మరి ఏదైతే బాబా అన్నారో నేను స్వయం ఈ విషయం యొక్క బాధ్యత తీసుకుంటాను అని అలా నేను అనుకున్నానమాట. బాబా నాతో రాయిస్తూ వెళ్తారు, నేను రాస్తూ వెళ్తాను. మరి ఇది జీవితంలో అనుభవం యొక్క మాట కావాలంటే మీరు గ్రహించవచ్చు. ఎందుకంటే బాబా ఏదైతే వరదాన్ని ఇచ్చారో మరి వాటి వెనకాల చాలా విషయాలు సమాయించుకుని ఉంటాయి. మరి ఒకవేళ నేను అర్థమే చేసుకోకపోతే ఆ విషయాన్ని అప్పుడు ఎలా రాయగలుగుతాను? మరి బాబా నాకు ఈ కార్యాన్ని ఇచ్చారు అని అంటే మొదట నేను స్పష్టంగా మరియు చాలా లోతుగా దీన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే రాయగలుగుతాను. ఇది చాలా పెద్ద విషయము. ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని నేను చాలా లోతుగా అర్థం చేసుకోగలుగుతాను. మొదట నా జీవితంలో ఎప్పుడైతే అది గ్రాస్ప్ అవుతుందో, అబ్జార్బ్ అవుతుందో, నేను ఎప్పుడైతే గ్రహిస్తాను అప్పుడు ఇతరులకు చెప్పగలుగుతాను. మరి ఈ వరదానం కూడా బాబా అదే సమయంలో నాకు తోడుగా ఇచ్చేశారు. సో మొదటి విషయము ఇలా రాయటం గురించి నేను చెప్పాలి అని అనుకున్నాను, చెప్పాను. మరి రెండో విషయం, అన్నయ్య చెప్పారు 1500 పుస్తకాలు నేను చదివాను అని. మరి 1500 చదివానా లేదు ఇంకా ఎక్కువ చదివానా నాకేం గుర్తులేదు. మరి ఈ విషయం గురించి బాబా జనరల్గా ఏం చెప్పేవారో అది కూడా నేను మీతో చెప్పాలని అనుకుంటాను. మొదట్లో నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడు చాలా పుస్తకాలు చదివాను. మరి చదవటంలో నా ఉద్దేశం కూడా ఇదే, భగవంతుడి గురించి వెతుకుతూ ఉన్నాను కాబట్టి అవన్నీ చదివాను. కాబట్టి అతన్ని వెతుకుతూ వెతుకుతూ నేను ఆధ్యాత్మిక పుస్తకాలు, దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్ని చదివానో కూడా గుర్తులేదు. రాత్రి పగలు నేను ఇదే పని చేసేవాడిని. మరి ఇది చదివితే నాకు దీంట్లో సత్యం యొక్క బోధ పడుతుంది అని అనుకునేవాడిని. మరి నేను ఎప్పుడైతే బాబా దగ్గరకు వచ్చానో బాబా మురళీలు ఎప్పుడైతే నా ఎదురుగా నడిచేవో నేను ఎదురుగా కూర్చొనున్నాను. మరి బాబా మురళీలో చెప్పేవారన్నమాట, ఈ భక్తి మార్గం జ్ఞానం ఏదైతే ఉందో ఇదంతా భూసా ఉంది, ఇదంతా చెత్త ఉంది అని. బచ్చే ఈ భూసాన్ని, ఈ చెత్తని బుద్ధి నుండి తొలగించండి అని అనేవారు. మీ యొక్క బుద్ధిలో ఈ చెత్త నిండి ఉంది. మరి కేవలం భూసా నిండి ఉంది అంటే చెత్త నిండి ఉంది ఇది ఒక్క మాటే కాదు, ఇంకొక అనుభవం కూడా మీకు వినిపించాను నేను. బాబా నన్ను ఎప్పుడైతే కౌగలించుకున్నారో, ఆలింగనం చేసుకున్నారో, మీ చేతిలో నేను విల్లిచ్చాను అని అన్నారు. మరి ఇంకొక విషయం ఆలోచించండి, బాబా ఎదురుగా కూర్చునున్నప్పుడు బాబా చెప్పారు భక్తి మార్గం యొక్క చెత్త మీ లోపల కూర్చునుంది, మీ బుద్ధిలో కూర్చునుంది అని. మరి ఈ బచ్చే అన్నయ్య బుద్ధిలో కూడా చెత్త నిండి ఉంది అని అన్నారు. ఒకవేళ అలా అని ఉంటే అప్పుడు నా అనుభవం ఎలా ఉండేది అది కూడా మీరు ఆలోచించండి. మరి ఇది కూడా చెప్పుకున్నట్లయితే కూడా మరి బాబా ఇలా కూడా చెప్పేవాళ్ళు అన్నమాట చాలాసార్లు, ఈ బూస అంటే ఒకటైతే మీనింగ్ బూస అంటే చెత్త, రెండోది గానుగ పిండి అని అంటారు. సో బాబా అనేటువంటి వాళ్ళు అనమాట, ఈ బూస రెండు రకాలుగా ఉంటుంది, ఒక బూస అయితే ఒక గానుగ పిండి, అది ఒకటో బూస ఏంటి అని అంటే అది గానుగ పిండి, ఆవులకి గేదెలకి తినిపిస్తూ ఉంటారు. ఇంకా రెండో రకం బూస ఎట్లాంటిది అని అంటే అది ఏది వేటికి తినిపించే యోగ్యంగా కూడా ఉండదు, పూర్తిగా కుళ్ళిపోయి ఉంటుంది, మరి అది ఎవరికి తినిపించే యోగ్యంగా కూడా ఉండదు. మరి మీ దగ్గర ఉన్నటువంటి బూస, మీ దగ్గర ఉన్నటువంటి గానుగ పిండి ఇలాంటిది కూడా కాదు, ఇలాంటి యోగ్యంగా కూడా లేదు, ఏదైనా పశువుకి వేటికైనా తినిపించే యోగ్యంగా కూడా లేదు. మరి ఆ సమయంలో నాకు ఎలాంటి స్థితి ఉండొచ్చు, నాది ఎలాంటి మనోస్థితి ఉండవచ్చు? మరి వెంటనే నాకు అనిపిస్తుంది కదా, నేను ఏదైతే నింపుకున్నానో ఇంతకాలమో అదంతా మర్చిపోవాలి అని. మరి 1500 పుస్తకాలు చదివాను, లేదు 1,00,000 పుస్తకాలు చదివాను, అది ఏమి పెద్ద క్రెడిట్ ఏం కాదు, కానీ అది ఒక బర్డెన్ అన్నమాట, నా పైన ఉండేటువంటి ఒక బరువు, ఒక లోడ్ ఉంది. మరి దాన్ని మర్చిపోవాలి. మరి ఇప్పటిదాకా జ్ఞానంలో వచ్చే ముందు ఏదైతే నేను చదివానో, జ్ఞానంలో వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఇదంతా కాంట్రాస్ట్ ఉంది. మరి అది చదివినందుకు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం సులభమైంది. మరి బాబా మహావాక్యాలు ఈ విషయం గురించి ఏం చెప్పారో అది కూడా నేను మీకు వినిపిస్తాను. మరి మూడో మాట అన్నయ్య చెప్పారు, చాలా వదులుగా ఉండేటువంటి దుస్తులు, లూజ్గా ఉండేటువంటి కుర్తా వేసుకున్నాను అనేటువంటిది. మరి దాని గురించి కూడా బాబా ఏమన్నారో నేను చెప్తాను. నేను ఎప్పుడైతే ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వచ్చానో, మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నామన్నమాట ఈ సంస్థ ఎలాంటి స్థితిలో ఉండేది ఆ సమయంలో అనేటువంటిది. ఆ సమయంలో కుర్చీలు కానీ బల్లలు కానీ ఉండేవే కాదు, మేమేం పరుపుల పైన పడుకునే వాళ్ళం కాదు, మంచాల పైన పడుకునే వాళ్ళం కాదు, మరి మేడపైన వేడిలో పడుకునే వాళ్ళం, బయట సిమెంట్ యొక్క సిమెంట్ ఫ్లోరింగ్ పైన పడుకుంటే ఇలా అనిపించేది, పెనం పైన పడుకున్నట్టు అంత వేడిగా ఉండేది. ఎందుకు అనంటే అప్పుడు ఇలాంటి సాధనాలు ఏమి ఉండేవి కాదు. కానీ నేనేమనుకుంటానంటే అవి చాలా మంచి రోజులు, చాలా మధురమైనటువంటి క్షణాలు అవన్నీ. మరి ఆ సమయంలో భగవంతుడు మాకు ప్రతి పరిస్థితి యొక్క అనుభవం కూడా చేయించారు. మరి భోజనం గురించి కూడా పాత అక్కయ్యలు ఆ సమయం వాళ్ళు వినిపిస్తూ ఉంటారు భోజనం ఎలా ఉండేది అనేటువంటిది. మరి విషయం ఏంటి అనంటే, నేను ఎప్పుడైతే లౌకిక ఇంటి నుంచి వచ్చానో ఆ సమయంలో నేను కొన్ని బట్టలను తీసుకుని వచ్చాను లౌకిక ఇంటి నుండి. మరి కొద్ది రోజుల తర్వాత ఆ బట్టలన్నీ చినిగిపోయాయి. మరి వాటిలో నుంచి కేవలం 3 జతలు మాత్రమే నా దగ్గర ఉండిపోయాయి. మరి మీకు తెలుసుండొచ్చు పైజామాల్లో కొద్ది సమయం తర్వాత చినిగిపోతాయి, కొద్ది సమయం తర్వాత అవన్నీ పాడైపోతాయి. మరి అలాగే నా కుర్తా పైజామాల యొక్క స్థితి కూడా తయారైంది. మరి కుర్చీపైన నేను కూర్చున్నా కానీ చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, ఎందుకు అనంటే లేస్తే ఒకవేళ సడన్గా అవి చినిగిపోయే విధంగా తయారయ్యాయి. మరి కూర్చునే ముందు నేను చాలా అటెన్షన్తో కూర్చోవాల్సి వచ్చేది, నేను కూర్చున్నప్పుడు ఇవి చినిగిపోకూడదు అని, ఎందుకంటే చాలా చోట్ల అవి కుట్లు కుట్టి ఉన్నాయి. మరి ఒకసారి చిత్రకూటంలో అఖిల భారత ధార్మిక సమ్మేళనం జరిగింది, బాబా నన్ను అక్కడికి పంపించారు. ముందు కాన్పూర్కి కూడా వెళ్లేది ఉంది, అంటే దాని ముందు కాన్పూర్కి వెళ్లేది ఉంది. నేను ఎప్పుడైతే కాన్పూర్లో దిగానో, మరి రాత్రంతా నేను ప్రయాణం చేసి వచ్చాను అనంటే తప్పకుండా ఒక జతంతా పాడైపోయాయి. మరి ఉదయం నేను మళ్ళీ ట్రైన్ పట్టుకున్నాను అని అంటే, ట్రైన్లో ఎక్కే ముందు స్నానం చేసి రెండో జత వేసుకుని ఎక్కాను. మరి ఇంకొక జత మాత్రమే నా దగ్గర ఉందండి. మరి సాయంత్రం అక్కడ దిగిన తర్వాత సాయంత్రం ఒక ఉత్సవం జరిగింది, ఆ ఉత్సవం కోసం నేను మూడో జత వేసేసుకున్నాను. మరి రెండో రోజు కోసం నా దగ్గర బట్టలే లేవు. మరి రెండో రోజు నేను చిత్రకూటకు వెళ్లేదు. మరి ఎక్కడైతే నేను రాత్రి బస చేస్తున్నానో వాళ్లతో చెప్పాను నేను బట్టలు ఉతుక్కోవాలి అని. మరి వాళ్ళు అన్నారనమాట, ఈరోజు మీరు చాలా ట్రావెలింగ్ కూడా చేసి వచ్చారు, అలసిపోయి ఉండవచ్చు, మరి రేపైతే ఉదయం ఉదయమే బయలుదేరాలి కాబట్టి బట్టలు ఉతకడం ఈరోజు చేయకండి, మళ్లీ చేసుకోవచ్చు అని అన్నారు. మరి వారికి మాట తెలీదు నేను రేపు బయలుదేరాలి అని అంటే దానికంటే ముందు నా వస్త్రాలను రెడీ చేసుకోవాలి అనేటువంటి మాట వాళ్ళకైతే తెలీదు. మరి ఒక జత అయితే నేను వేసుకునే ఉతకాలి కాబట్టి ఒక జత వేసుకుని ఉంటాను, ఇంక రెండు జతలు మాత్రమే ఉతకాలి. మరి అలా మేము ఆ రోజుల్లో పని నడిపించేటువంటి వాళ్ళము. ఈ యొక్క పరిస్థితి కేవలం నాకొక్కటే కాదు, ఇంకా చాలా మంది పెద్ద అక్కయ్యలు కూడా ఈ యొక్క పరిస్థితుల నుంచి ఈ పరిస్థితిలో ఉండేవారు. బాబా అయితే ఈ స్లోగన్ ఇచ్చారు, మీరు దగ్గర నుండి ప్రిన్స్ అయ్యేటువంటి వారు ఉన్నారు. మరి బాబా అనేవాళ్ళు పిల్లలు ఫస్ట్ మీరు బెగ్గరీ పార్ట్లో వస్తారు, బెగ్గరీ లైఫ్లో ఉంటారు, ఆ తర్వాతే ప్రిన్స్ రాకుమారులుగా తయారవుతారు అని. మరి ఆ యొక్క అనుభవం కూడా బాబా చేయించారు. మరి ఇంకొక అనుభవాన్ని చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడైతే మౌంట్ అబూలో ఉన్నామో దీని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సిరోహిలో ఉంది. సిరోహిలో కలెక్టర్ ఉంటారు. మరి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ సంబంధించి ఏవైనా పనులు ఉంటే కలెక్టర్ని కలవడానికి సిరోహికి వెళ్లాల్సి వచ్చేది. మరి ఒకసారి బాబా ఏదో పని గురించి నన్ను అక్కడికి పంపించారు. మరి నేను నాతో పాటు గుల్జార్ దాది మరియు రుక్మిణి దాది ఎవరైతే ఢిల్లీ రజౌరి గార్డెన్లో ఉంటారో వారు ఉన్నారు. ఇంకొకరు మిట్టుబేన్ ఉన్నారు మాతో, వారు కూడా శరీరాన్ని వదిలేశారు. మరి వారు శరీరం వదిలేశారు. మరి మేమందరూ బయలుదేరాము, వెళ్తూ ఉన్నాము. నేను ఇంతవరకు పైజామాల గురించి చెప్పాను కదా, అలాంటి కథనే ఇది కూడా. మరి చాలా చోట్ల కుట్టి ఉన్న కారణంగా నేను జాగ్రత్త కూర్చోకపోతే చినిగిపోయేవి. మరి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఇన్స్టిట్యూషన్ యొక్క పని గురించి. మరి వెళ్ళడానికి మొదట టాంగాలో వెళ్ళాము. మరి టాంగాలో ఎక్కడానికి దిగడానికి ఎప్పుడైతే ఎక్కామో దిగామో అప్పుడు అది కూడా చినిగిపోయింది. ఆ సమయంలో నేను సూది దారం కూడా తోడు పెట్టుకుని ఉన్నాను. కలెక్టర్ని కలిసే ముందే నేను అది కుట్టేశాను. మరి కలెక్టర్తో కలిసేప్పుడు హ్యాండ్ షేక్ చేస్తున్నారు, నేనైతే చేతిలో ఇలా చిరిగిపోయినది పట్టుకుని ఉన్నానన్నమాట. మరి చిరిగిపోయిన దాన్ని కవర్ చేస్తూ చెయ్యి అట్లా పట్టుకుని ఉన్నాను, కానీ ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి నేను చెయ్యి తీసి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూర్చోబోతుంటే పైజామా చినిగిపోయింది. మరి నేను అనుకున్నాను ఇప్పుడు లేవడం ఎలా, నేను ఒక నవ్వొచ్చే సంఘటనను వినిపిస్తూ ఉన్నాను మీకు. ఇలా చాలా రకాలైనటువంటి పరిస్థితులని చూసాము. మరి ఇంకొక సంఘటనలో ఎప్పుడైతే జపాన్ నుండి ఆనంద్ కిషోర్ భాయ్ దాదీజీ అంటే దాది ప్రకాశ్మణి మరియు రతన్ మోని దాది వచ్చారో ఆ సమయంలో నేను ఢిల్లీ నుంచి బాబాకు లెటర్ రాశాను, మన వైపు నుండి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేద్దాము అని. ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు బయలుదేరి వస్తారో అప్పుడు కాన్ఫరెన్స్ చేద్దామని. మరి అప్పుడు బాబా అన్నారు, ఓకే మీరు తప్పకుండా మద్రాసుకు వెళ్ళండి అని. మరి మద్రాసులో వాళ్ళు బై షిప్లో జపాన్ నుండి చేరుకున్నారు, ఇండియాకి రావడానికి షిప్లో వచ్చారు. మరి అదే సమయంలో నేను మద్రాసు నుండి మద్రాసుకు చేరుకున్నాను వీళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసము. మరి జానకి దాది కూడా నాతో పాటు వచ్చారు, ఎందుకంటే దాది వాళ్ళ యొక్క లౌకిక సంబంధీకులు మద్రాసులో ఉండేవారు. మరి ఎప్పుడైతే నేను అక్కడి నుంచి వచ్చాను మధుబన్కి బాబాను కలవడానికి, బాబా అన్నారు, బచ్చి నీ దగ్గర అయితే బట్టలు వేసుకోవడానికి లేవు కదా, నీవు తీసుకో బట్టలు తీసుకో అని అన్నారు. మరి ముందు కాలంలో ఇక్కడ ఒక పెద్ద పెట్టే ఉండేవాళ్ళు అన్నమాట, ఇలా పెళ్ళైనప్పుడు వరకట్నంలో ఎలా పెట్టనిస్తారో అలాంటి పెద్ద పెట్టే ఉండేది. మరి దాంట్లో కొన్ని పాత బట్టలు ఉండేవి. మరి బాబా అన్నారనమాట, దీంట్లో నీకు ఏది సరిపోతే అది నువ్వు వేసుకోని. మరి ఆ అన్నయ్య ఇప్పుడు చెప్పారు కదా, చాలా వదులుగా ఉండేటువంటి బట్టలు వేసేసుకున్నాను అని. మరి ఆ సంఘటన చెప్తూ ఉన్నాను. మరి దాంట్లో వెతికితే ఒకటి టాప్ ఉండింది, ఇంకొకటి జీన్స్ ప్యాంట్ ఉండింది. నా లెక్క ప్రకారం అది మోకాళ్ళకి కొంచెం కింద వచ్చే వరకు ఉండింది. కానీ భగవంతుడి యొక్క మహావాక్యాలు ఇది, ఈ పెట్టెలో నుండి తీసుకో అని అంటే తప్పకుండా దాంట్లోనే నా యొక్క సఫలత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఏదైతే దొరుకుతుందో అది భగవంతుడి ప్రసాదము, దాంట్లోనే భగవంతుడి యొక్క వరం ఉంది నా కోసము అని. మరి దాంట్లో నుంచి కూడా రెండు మూడు జతలు తీసుకున్నాను. మరి ఏవి తీసుకున్నా కానీ అవి నేను ఎక్కడ దాకా వేసుకోవాలో దానికంటే ఒక రెండు మూడు ఇంచులు పైన వరకునే ఉండేవి. మరి చాలా రోజుల నుంచి ఆ ట్రంక్ పెట్టెలో పడున్నాయి కాబట్టి వర్షము గాలి తగిలి అవి తుప్పు కూడా పట్టి ఉన్నాయి. మరి వాటిని మంచిగా ఉతికి కొంచెం శుభ్రంగా చేసి నేను తీసుకుని వెళ్ళాను. మరి అది అలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. నా లెక్క ప్రకారం మద్రాసులో ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో ఆ సమయంలో వాళ్ళందరూ వచ్చి అటెండ్ అయినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నమాట. మరి దాదీజీ, రతన్ మోని దాది, ఆనంద్ కిషోర్ భాయ్ వీళ్ళు ముగ్గురు వచ్చారు, వచ్చేది ఉండింది. మరి ఏ టైం అయితే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం పెట్టాము, టైమింగ్ సెట్ చేశాము, ఆ సమయానికి వీరు బయటికి కూడా రాలేదు షిప్లో నుంచి. ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళ చెకింగ్ కారణంగా, కస్టమ్స్ చెకింగ్ అటెండ్ అయ్యి వచ్చే వరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైపోయింది. కాబట్టి వారి వైపు నుండి నేనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను. కానీ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈరోజు మనం సాధనాల వెనకాల వెళ్తూ ఉన్నాము, వాటితో మన స్థితి అనేటువంటిది సరిగా లేదు. ఎప్పుడైతే బాబా యొక్క కార్యంలో నేను ఫెయిత్ ఉంచుకొని, నేను విశ్వాసాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటాను, మరి మనం చూస్తూ ఉంటాము, దాంట్లో తప్పకుండా సఫలత ఇచ్చేవారు బాబా ఉన్నారు. మరి ఆ ప్రెస్ వాళ్ళు కూడా చూసుంటారు, ఇతనైతే కార్టూన్ లాగా ఉన్నారు, ఈ మనిషి కార్టూన్ లాగా కనిపిస్తున్నారు అని. ఇతని ప్యాంటు కూడా ఇలాగా ఉంది. మరి వారిపైన ఈ ప్రభావం కూడా పడి ఉండవచ్చు, ఇతను చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వ్యక్తి అని. మరి ఏదైతే ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, ఇవి కొన్ని విషయాలు నాకు గుర్తొచ్చాయి, అవి మీ ముందుంచాను. ఈరోజు క్లాస్ యొక్క విషయం ఏదైతే ఉందో దాని గురించి మీకేం చెప్పాలి? ఎందుకంటే చాలా మంది పెద్దక్కలు, దాది కూడా మీకు రెండు రెండున్నర గంట చాలా విషయాల గురించి చెప్పారు. కాబట్టి నేనేం చెప్పాలి ఇంకా? మరి జ్ఞానం అయితే మీ అందరికీ తెలిసే ఉంది. మరి ఏదైతే విషయాలు గురించి ధ్యానం ఉంచాలో వాటి గురించి చెప్పడం జరిగింది. నేను అనుకుంటాను చాలాసార్లు ఏవైతే సింపుల్ విషయాలు ఉన్నాయో అవి అవసరమైతే ఉంటాయి, కానీ చాలా సహజంగా ఉంటాయి. కానీ అలాంటి విషయాల పట్ల మానవుల యొక్క దృష్టి చాలాసార్లు తప్పిపోతుంది. కాబట్టి నేను అనుకున్నాను మీకు ఈరోజు అలాంటి మాటలే వినిపిద్దాము. ఏవైతే ఆర్డినరీ విషయాలున్నాయి, సింపుల్ విషయాలున్నాయి వినడానికి, కానీ ఇవి జీవితం కోసం చాలా మహత్తరమైనటువంటి విషయాలున్నాయి. ఒకవేళ మీరు చాలా అటెన్షన్తో విన్నట్లయితే, చూసినట్లయితే, అవి చాలా అవసరం మన జీవితానికి. కాబట్టి నేను వాటి గురించి మీ యొక్క దృష్టిని, మీ యొక్క అటెన్షన్ని వాటి వైపు ఉంచాను. ఈరోజు నా క్లాస్ యొక్క టాపిక్ ఏంటి? పరివర్తన కళ. మరి 16 కళల గురించి మనం అంటూ ఉంటాము, కానీ 16 కళలు ఎప్పుడొస్తాయి మనలో? ఎప్పుడైతే మొదట మనలో పరివర్తన కళ ఉంటుందో అప్పుడే 16 కళలు మనలో వస్తాయి. మరి పరివర్తన కళ లేకపోతే మనలో 16 కళలు కూడా రావు. మరి వాటన్నిటికీ ఆధారము ఈ పరివర్తన కళ ఉంది. మరి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, మనం బాప్దాదా యొక్క సమానమైనటువంటి, అంటే బాబా సమానమైనటువంటి స్థితిని ప్రాప్తించుకోవాలి అని. మరి ఇప్పుడు మనకి ఎలాంటి స్థితి ఉందో, బాబా సమానమైన స్థితి ఏదైతే ఉందో, ఆ రెండిటికీ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఎలా నింపాలి? ఎప్పుడైతే పరివర్తన వస్తుందో అప్పుడే ఆ గ్యాప్ని మనం నింపగలుగుతాము. బాబా సమాన స్థితిని అయితే అందరూ చేరుకోవాలనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు ప్రాప్తించుకోవాలనుకుంటారు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే పరివర్తన కళ అనేటువంటిది ఎవరిలో ఉండదు. మరి ఎప్పుడైతే పరివర్తన కళ మనలో వస్తుందో అప్పుడు బాబా సమానమైనటువంటి స్థితి కూడా తయారవుతుంది. మరి మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి? మానవుల నుండి దేవతలుగా కావటం. మరి మానవుల నుండి దేవతలుగా కావటమా లేక అసురుల నుండి దేవతలుగా కావటమా? మరి బాబా కూడా యుక్తున్నారు. ఎందుకంటే వర్తమాన సమయంలో ప్రపంచం ఎలా ఉంది అని అంటే ఆసురి గుణాలతో నిండినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మానవుల నుండి దేవతలుగా కావటము లేక అసురుల నుండి దేవతలుగా కావటము, ఇదంతా ఏంటి? పరివర్తన యొక్క ప్రక్రియ. ఇదంతా ఒక మార్పు తీసుకుని వచ్చేటువంటి ప్రక్రియ. మరి ఈ పరివర్తన లేకపోతే మానవుల నుండి దేవతలుగా ఎలా కాగలుగుతాము? మరి మన లక్ష్యం ఎలా పూర్తి అవుతుంది? మరి మనం ఏదైతే పురుషార్థము అని అంటున్నామో, మరి పురుషార్థం అంటే ఏంటి? పురుషార్థము అని అంటే ఇతర మాటల్లో చెప్పాలి అని అంటే అది పరివర్తన. మరి పరివర్తనకి రెండో పేరే పురుషార్థము. మరి బాబా చెప్తూ ఉంటారు, ఈ పురుషార్థాన్ని మీరు ఇంకా వేగం చేసుకోండి, వేగపరచండి అని. మరి పురుషార్థాన్ని వేగవంతంగా చేసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే పరివర్తన అనేటువంటి ప్రక్రియని కూడా వేగవంతంగా చేసుకోండి అని. మరి మనకు క్లియర్గా అర్థమై ఉండాలి పురుషార్థము అని అంటే దాని అర్థం ఏంటి, దాని యొక్క అది మనకెలా, దాని అర్థం ఏంటి అనేటువంటిది మనకు అర్థమై ఉండాలి. అంటే పరివర్తన యొక్క వేగాన్ని పెంచుకోవటము. బాబా అంటూ ఉంటారు మీ యొక్క ఎక్కే కళ లేదు దిగే కళ అని. ఇప్పుడు దిగే కళ నుండి ఎక్కే కళలో ఉండాలి అని అంటారు. మరి ఎక్కే కళ నుండి ఎగిరే కళ ఉండాలి. మరి ఇంతకుముందు మనం దిగే కళలో ఉండేటువంటి వారిమి. మరి ఆ తర్వాత మనం దిగే కళ నుంచి ఎక్కే కళలో, మరి దాని నుండి ఎగిరే కళలో వెళ్ళాలి. మరి ఎగిరే కళలో ఎలా వెళ్తాము? మనలో ఎప్పుడైతే పరివర్తన కళ వస్తుందో అప్పుడే ఎగరగలుగుతాము. మరి మన యొక్క ముఖ్యమైనటువంటి పురుషార్థం ఏంటి అని అంటే ఇదే మాట. మరి మన లోపల పరివర్తన యొక్క కళ ఉండాలి. మరి మీరు చాలాసార్లు అనుభవం చేస్తూ ఉండొచ్చు, మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఇంట్లో ఉంటున్నారో, ఆ ఇంటి వారిపైన మీ యొక్క ప్రభావం ఎక్కువగా పడకపోవచ్చు. మరి అందుకనే వారు మీకు విఘ్నాలు వేస్తూ ఉంటారు, బాధ కలిగిస్తూ ఉంటారు. మరి మీరు ఎక్కడైతే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారో ఆ ఆఫీస్ వాళ్ళు కూడా మీకు సహయోగం ఇవ్వకపోతూ ఉండొచ్చు. మరి అప్పుడు చాలా విషయాల్లో ఆగిపోతూ ఉంటాము. మరి పబ్లిక్లో మనం సేవ చేస్తూ ఉంటాము కానీ సేవ యొక్క సఫలత దొరకకపోవచ్చు. బాబా యొక్క ప్రత్యక్షత మనం చేయాలనుకుంటాము కానీ చేయలేకపోతూ ఉండొచ్చు పూర్తిగా. ఎందుకని? ఎందుకంటే పరివర్తన కలగలేదు. మరి ఒకవేళ మన లోపల ఉన్నటువంటి పరివర్తన మానవులకు కనిపించినట్లయితే వీరు చాలా మారిపోయారు. ఎందుకంటే మొదట వీళ్ళు ఎలా ఉండేటువంటి వారు, వీరి జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు వీరి జీవితం ఎలా అయింది అనేటువంటిది ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడే మీ ఇంటి వారిపైన కూడా మీ ప్రభావం పడుతుంది. మరి పరివర్తన అనేటువంటిది ఒకటి ఇలాంటి వస్తువు ఉంది, దీన్ని చూస్తే ఎవరైనా చెప్తూ ఉంటారు మా పిల్లలు ముందు ఇలా ఉండేటువంటి వారు ఇప్పుడు ఇలా మారిపోయారు, ఇలాంటి మార్పు వచ్చింది అని వారే చెప్తారు. మొదట ఇంట్లో పనిచేసేవారు కాదు, మరి కోపం చేసేవారు, మరి ముందు మానవులతో ఎట్లా మాట్లాడేటువంటి వారు, ఇప్పుడు ఎలా అయిపోయారు, ఎంత చేంజ్ వచ్చింది అంటే ఎంతెంత అయితే మన లోపల పరివర్తన అనేటువంటిది వస్తుందో అంత బాబా యొక్క ప్రత్యక్షత కూడా మనం చేయగలుగుతాము. మరి బాబా మురళీల్లో కూడా అంటూ ఉంటారు కదా, పిల్లలు బాబా యొక్క ఒక మాటని వినరా మీరు, ఒక మాట మీద నడుచుకోరా అని. మరి ఆ ఒక మాట ఏంటి? పరివర్తన చేసుకునేటువంటి కళ. మరి సంగమయుగం అంటే ఏంటి? పరివర్తన కావటము. మరి సత్యుగం మొదటి నుండి తీసుకుని కలియుగం అంతిమ సమయం వరకు ఏదైతే ఈ స్టోరీ అంతా మనం వింటూ ఉన్నామో, ఈ సృష్టి యొక్క పునరావృత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకునేటువంటి ఉద్దేశం ఏంటి, తెలుసుకోవటం ఏంటి అని అంటే ఇది పరివర్తన సమయము. కలియుగం అనేటువంటిది అయిపోబోతోంది, సత్యుగం అనేటువంటిది రాబోతోంది. కాబట్టి మనం పరివర్తన అవ్వాలి. మరి ఇప్పుడు మనం కలియుగీలుగా ఉండేవారి మారి సత్యుగీలుగా కావాలి. మరి 5000 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇలా జన్మలు ఎలా తీసుకుంటూ వచ్చాము? మరి మానవులకు మనం సిద్ధి చేసి చూపిస్తూ ఉంటాము, ప్రూఫ్ చేసి చూపిస్తూ ఉంటాము కల్పం యొక్క వయస్సు 5000 సంవత్సరాలు అని. 100000 కోట్ల సంవత్సరాలు కాదు అని అంటూ ఉంటాము. మరి ఇది చెప్పే ఉద్దేశం ఏంటి? కలియుగం వెళ్ళిపోతుంది, సత్యుగం వస్తుంది, కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోండి, కలియుగం యొక్క అలవాట్లను మార్చుకోండి, సత్యుగానికి వెళ్లేటువంటి అర్హులుగా తయారు కండి. ఈ సమయం అనేటువంటిది మారుతూ ఉంది. మరి జ్ఞానానికి కూడా ముఖ్యంగా ఏదైతే పట్టు ఉందో, ఏదైతే ఫౌండేషన్ ఉందో, పునాది ఉందో, మరి జ్ఞానం యొక్క సారము ఏదైతే ఉందో అది ఎంత ఏంటి, నేను పరివర్తన కావాలి. మరి చాలాసార్లు మీరు చూస్తూ ఉంటారు బాబాతో ప్రశ్న అడగటం జరుగుతూ ఉంటుంది, బాబా ఈ ప్రపంచం యొక్క వినాశనం ఎప్పుడవుతుంది? మరి బాబా ఏమంటారు? మరి బాబా అంటూ ఉంటారు, పిల్లలు మీరేదైతే పరివర్తన అయ్యేటువంటి ప్రకృతి ఉందో, మార్పు మారేటువంటి ప్రకృతి ఉందో, అది పూర్తి అయిపోయిందా? మరి చాలాసార్లు బాబా మనకు ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటారు డ్రామా స్టేజ్ గురించి. డ్రామా స్టేజ్ పైన ఎప్పుడైతే యాక్టర్స్ అందరూ తయారయ్యి వస్తారో అప్పుడే కర్టన్ని తీయడం జరుగుతుంది. మరి ఎవరైనా ధోతి కట్టుకుంటూ ఉండొచ్చు, ఎవరో కుర్తా వేసుకుంటూ ఉండొచ్చు, ఇంకెవరో పౌడర్ వేసుకుంటూ ఉండొచ్చు. ఆ టైంలో కర్టన్ తీస్తే మరి ఏమవుతుంది? అందరు నవ్వటం మొదలు పెడతారు. మరి ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పాపం పరిగెత్తిపోతారు. మరి బాబా అంటూ ఉంటారు, మీరైతే నన్ను అడుగుతూ ఉంటారు వినాశనం ఎప్పుడవుతుంది అని. మరి బాబా అంటారు, నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీరు తయారుగా ఉన్నారా, మీరు రెడీగా ఉన్నారా? మరి ఈ డ్రామా యొక్క ఈ సీన్ని అంతం చేసి కొత్త సీన్ తీసుకుని రావచ్చా, కర్టన్ని ఓపెన్ చేయొచ్చా? మరి బాబా ఇది కూడా మనతో చెప్తూ ఉంటారు, మీరు ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు ఉన్నారు. మరి మొత్తం సృష్టి యొక్క పరివర్తన మీకోసం వెయిట్ చేస్తూ ఉంది, మీ కారణంగా ఆగిపోయి ఉంది. మీరు ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు ఉన్నారు. మరి మీరే చేంజ్ అవ్వకపోతే, మీరే పరివర్తన కాకపోతే మరి విశ్వం ఎలా మారుతుంది, విశ్వం ఎలా పరివర్తన అవుతుంది? నేనెప్పుడైతే మారుతానో అప్పుడే విశ్వం మారుతుంది. మరి బాబా మన పైన ఇంత బాధ్యత అనేటువంటిది వినిపిస్తూ ఉంటారు. మరి మీరు మారినట్లయితే ప్రపంచం మారుతుంది, మీ కారణంగా ప్రపంచం అనేటువంటిది ఆగిపోయి ఉంది అని అంటూ ఉంటారు. మీ పైన అంత బాధ్యత ఉంది. మరి సత్యుగం ఎందుకు రావట్లేదు అని అంటే మీ కారణంగానే లేట్ అవుతూ ఉంది. మరి ఒకవేళ ఉదాహరణగా చెప్పాలి అని అంటే, ఒక 5 మంది ఎక్కడికైనా కలిసి వెళ్తున్నారనుకోండి, 4 వ్యక్తులు తయారైపోయారు, కానీ 1 వ్యక్తి మాత్రం తయారవ్వలేదు. 4 వ్యక్తులు కారులో కూర్చొని ఉన్నారు, వాళ్లకు కూడా చింత కలుగుతూ ఉంటుంది, అరే ఇతని కారణంగా మేము కూడా లేట్ అయిపోతాము అని. మరి ఇప్పుడు బాబా చెప్పేటువంటి మాట కూడా ఇదే ఉంది, మీ కారణంగా ఈ పరివర్తన అనేటువంటిది, ఈ విశ్వం అనేటువంటిది ఆగిపోయింది అని. ఎందుకు అనంటే మీరే ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు ఉన్నారు. మరి ఈ పరివర్తనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి. మరి మనది ఏదైతే మొదటి లక్ష్యం ఉందో, నరుల నుండి నారాయణుడిగా కావటము, లేక మానవుల నుండి దేవతలుగా కావటము, లేదు ఎగిరే కళను ప్రాప్తి చేసుకోవటము, ఏ పేరైనా ఇవ్వండి, కానీ దానికి ఏదైతే సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో, దాని యొక్క ఆధారం ఏంటి అనంటే, వీటన్నిటికీ ఆధారం ఏంటి అనంటే పరివర్తన యొక్క కళ. మరి పరివర్తన కాలేదు అనంటే ఇలా మీరు తయారే కాలేరు. మరి మనలో పరివర్తన లేదు, పరివర్తన కళ లేదు అనంటే ఏవి మనోవృత్తులు, ఏ యొక్క ఆశలు కూడా పూర్తి కావు. కాబట్టి అదే మొదటి విషయము. మరి ఇప్పుడు మనం చూద్దాము ఈ పరివర్తన ఎలా మొదలవుతుంది అని. పరివర్తన ఎలా రావాలి మనలో? కొద్ది సమయం మాత్రమే కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది, దీంట్లోనే మనం అంతిమ స్థితిని చేరుకోవాలి. మరి అది ఎలా ప్రాప్తిస్తుంది? మరి దానికోసం బాబా యొక్క కథ ఉంది. బాబా జీవితం ఎలా మార్పు చెందింది, మరి అది మన లోపల గుర్తున్నట్లయితే, అది మనకు గుర్తున్నట్లయితే, అంటే అది ఒక గైడ్ లైన్, మన కోసం ఒక గైడ్ లైన్ లేదో అవుట్లైన్ గా పనిచేస్తుంది. మరి బాబా యొక్క కథలో చాలా విషయాలున్నాయి, చాలా లాభం కలిగించేటువంటివి. వాస్తవంగా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయము కూడా లాభాన్వితమే, కానీ కొన్ని విషయాలు ఇలాంటివి ఉన్నాయి, వాటిని మనం అండర్లైన్ చేయాలి. ఎవరైతే ఏదైతే బాబా యొక్క జీవితంలో కూడా అండర్లైన్ పాయింట్ అయింది, ఎవరైతే మొదటి నెంబర్లో నరుడి నుంచి నారాయణుడుగా అయ్యారో అతని జీవితంలో పరివర్తన ఎలా జరిగింది, బాబా ఏదైతే అన్నారో ఫాలో ఫాదర్ అని, ఏ విధంగా మనం ఫాలో ఫాదర్ చేయాలి, ఏ విషయంలో మనం ఫాలో ఫాదర్ చేయాలి, బాబా ఎలా అయితే పరివర్తన చెందారో అలాంటి దాంట్లో ఆ యొక్క విషయంలో మనం కూడా ఫాలో ఫాదర్ చేయాలి, అప్పుడే మనం బాబా సమానంగా కాగలుగుతాము. ఒకవేళ బాబా సమానమైనటువంటి పరివర్తన ప్రక్రియ మన లోపల రాలేదనుకోండి, పరివర్తన యొక్క పురుషార్థం మన లోపల మనం బాబా సమానంగా చేయలేదనుకోండి, మరి ఇంకా అంతిమంలో అతని సమానంగా ఎలా తయారు కాగలుగుతాము? కొంచెం ఆలోచించండి దీని గురించి. కాబట్టి దీని గురించి కొంచెం అటెన్షన్ నుంచి చూడండి. మీరు ఎలా హిస్టరీ యొక్క పుస్తకాలు చదువుతూ ఉంటారు, లేక వేరే పుస్తకాలు చదువుతూ ఉంటారు, వాటిల్లో పుస్తకాల్లో చాలా చోట్ల మీరు చూస్తూ ఉంటారు, కొన్ని ముఖ్యమైనటువంటి చోట్ల చేయి గుర్తు ఉంటుంది, అక్కడ ఇంపార్టెంట్ అని కూడా రాసి ఉంటుంది, ముఖ్యమైనటువంటిది అని కూడా రాసి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైనటువంటిది అని కూడా రాసి ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, ఇది యూనివర్సిటీ పరీక్షల్లో చాలాసార్లు వచ్చింది కాబట్టి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా 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 ముఖ్యమైనటువంటిది అని మనం రాసేస్తాము. మరి ఎందుకని అలా రాస్తాము? రివిజన్ చేసేటప్పుడు మేము మర్చిపోకూడదు, ఎందుకంటే ఈ ప్రశ్న రానే వస్తుంది అని అనుకుంటాము, అది చదువుకోవాలి, మర్చిపోకూడదు అని అనుకుంటాము. ఇది కంపల్సరీ వచ్చే క్వశ్చన్ కాబట్టి ఇది చాలాసార్లు వచ్చింది అని అనుకుంటాము. మరి బాబా యొక్క కథ ఏదైతే ఉందో అది అతని యొక్క జీవిత కథ, పరివర్తన యొక్క కథ. బాబా యొక్క కథ ఎలాంటిది అనంటే ఇది ఒక అలౌకిక కథ ఉంది, మానవ జీవితాన్ని మార్చేటువంటి కథ ఉంది. వేరే కథల్లో మరియు బాబా యొక్క జీవిత కథలో ఈ విశేషత ఉంది, ఇతరుల యొక్క కథలు చదివినట్లయితే అవి మన జీవితాన్ని మార్చే కథలు కాదు, అది కేవలం ఇంట్రెస్ట్ తో చేసేటువంటి కథలు, ఇంట్రెస్ట్ తో చదివేటువంటి కథలు. మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా కథ వింటూ ఉంటారు, మరి బాబా యొక్క జీవిత కథ ఏదైతే ఉందో దాన్ని మనము అలౌకిక జీవిత కథ అని అనవచ్చు. మరి ఎందుకు అనంటే ఇది పరివర్తన తీసుకుని వచ్చేటువంటి కథ, ఎవరైతే దాన్ని సరిగ్గా చదువుతారో వారిలో తప్పకుండా పరివర్తన వస్తుంది. ఏ వ్యక్తి కూడా ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత ఇలా చెప్పలేరు, నాలో ఈ పుస్తకంతో ఏ పరివర్తన రాలేదు అని. ఈ రోజు వరకు నన్ను చాలా మంది వ్యక్తులు కలిశారు, ఎవరైతే ఈ బ్రహ్మబాబా జీవిత కథని చదివి ఉంటారు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ, వారు జ్ఞానంలో వచ్చే రాలేదు, జ్ఞానంలో వచ్చే ముందే వాళ్ళకి ఎవరైనా ఇచ్చి ఉండవచ్చు. మరి వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము ఆ పుస్తకాన్ని చదివాము, చాలా బాగుంది అని అంటూ ఉంటారు. నేను అడుగుతూ ఉంటాను, మీకు దాంట్లో ఏం నచ్చింది, ఏది బాగా అనిపించింది అని. నేను ఎందుకు అడుగుతూ ఉంటాను అనంటే వీరికి ఏం నచ్చింది, దీని ద్వారా వీరికి ఏది ప్రాప్తించింది, ఏది లభించింది అని తెలుసుకోవడాని కోసం నేను కూడా అడుగుతాను. నేను ఎందుకు అడుగుతూ ఉంటాను అంటే అది చదివిన తర్వాత వారి జీవితంలో కూడా తప్పకుండా పరివర్తన అనేటువంటిది వస్తుంది అని. ఎవరైతే ఈ విషయాలపైన ఎక్కువ అటెన్షన్ ఇచ్చారో వారి జీవితంలో కూడా చాలా పరివర్తన వచ్చింది. మరి ఎవరైతే ఈ విషయాలపైన ధ్యానం ఇవ్వకుండా వేర్వేరే విషయాలపైన ధ్యానం ఇచ్చారో వాళ్లలో తక్కువ పరివర్తన వచ్చింది. బ్రహ్మబాబా జీవితంలో ఒక 4-5 విషయాలు పరివర్తన కళ తీసుకుని రావడాని కోసం ఉపయోగపడ్డాయి. ఒకవేళ అవి మన జీవితంలో లేనట్లయితే తప్పకుండా మన యొక్క పురుషార్థం అనేది స్లో అయిపోతుంది, ఆగిపోదు కానీ తప్పకుండా స్లో అయిపోతుంది. ఇందులో మొదటిది మనం వింటూ ఉంటాము, బాబా వినాశనము మరియు కొత్త సృష్టి యొక్క స్థాపన అనేటువంటి సాక్షాత్కారంలో చూశారు. ఈ రెండు విషయాలు బాబా యొక్క జీవితంలో పరివర్తన తీసుకుని వచ్చాయి. బాబా అయితే వజ్రవైడూర్యాల వ్యాపారం చేస్తూ ఉండేవారు, భక్తి కూడా చేస్తూ ఉండేవారు, లౌకిక రూపంలో కూడా ఒక మంచి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. తన జీవితంలో ఇలాంటి సంఘటన కానీ ఇలాంటిది ఏమి లేకుండేది. ఏదైనా గొప్ప సాధన చేయడాని కోసం ప్రేరేపించే విధమైనటువంటి పరిస్థితి ఏం లేకపోయేది. కానీ ఎప్పుడైతే ఈ రెండు సాక్షాత్కారాలు బాబాకి కలిగాయో, ఒకటి ఆటమ్ మరియు హైడ్రోజన్ బాంబ్ తయారవ్వటము, ఎలా వాటితో ఈ సృష్టి అనేటువంటిది వినాశనం అవుతోంది, సివిల్ వార్స్ జరుగుతాయి, న్యాచురల్ కెలమిటీస్ జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు మరియు గృహ యుద్ధాలు జరిగి హాహాకారాలు అవుతాయి, అశాంతి అనేటువంటిది పూర్తిగా వ్యాపిస్తుంది, మరి ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే మహావినాశనం అనేటువంటిది జరుగుతుందో అది మహాభయంకరమైనటువంటి మహావినాశనం అవుతుంది. దాని యొక్క వర్ణనే మహాభారతంలో చేసి ఉన్నారు. ఇది సాధారణమైనటువంటి వినాశనం కాదు, ఇది విశ్వం యొక్క పరివర్తన యొక్క ముఖ్యమైనటువంటి ఘట్టము. మరి బాబా ఇది చూశారు, ఈ ప్రపంచం వినాశనం అవుతోంది అంటే తనని ఈ జీవితం నుండి వైరాగ్యం వైపు తీసుకుని వెళ్లేటువంటిది. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా కానీ ఏదైనా సమాప్తం అయిపోయింది చూసినట్లయితే ప్రాణం వదిలేసినట్టున్నారనుకోండి, లేదు ప్రాణం వదిలే ముందు 2 నిమిషాల కోసం వాళ్ళు ఉన్నారు అని అనుకోండి, మరి దాని తర్వాత వారి యొక్క స్థితి వేరుగా అయిపోతుంది కదా. ఉదాహరణకి 2 నిమిషాల్లో ఎవరైనా ప్రాణం వదిలేస్తున్నారు అని అంటే వారు ఈ ప్రపంచంతో వేరుగా అయిపోతారు. మరి ఇదైతే ఒకటి ముఖ్యమైనటువంటిది బాబా చూశారు. మీ అందరికీ తెలుసు బాబా యొక్క జీవితంలో ఇంకొకటి జరిగినటువంటిది, మీరందరూ వినుండొచ్చు లేదో చదివి ఉండొచ్చు. పైనుండి నక్షత్రాలలాగా వస్తూ ఉన్నారు. ఒక మంచి సుందరమైనటువంటి ఉద్యానవనం అనేటువంటిది ఉంది, దాంట్లో బంగారు మహళ్ళు ఉన్నాయి. మరి ఆ నక్షత్రాలే వచ్చి వాటిలో కొన్ని రాకుమారులుగా అవుతున్నారు, కొన్ని రాకుమారిలుగా అవుతున్నారు, అంటే దేవీ దేవతలుగా అవుతూ ఉన్నారు. మరి శివబాబా అది చూపించిన తర్వాత బాబా అన్నారు, శివబాబా బ్రహ్మబాబాతో అన్నారు, నీవు అటువంటి సృష్టిని తయారు చేయాలి అని. మరి ఇలాంటి సృష్టి అనేటువంటిది రాబోతోంది. మరి వారికి అనిపించింది ఇది నరుల నుంచి నారాయణగా తయారయ్యేటువంటి సమయం అనేటువంటిది ఆసన్నమైండేటువంటిది, ఆసన్నమైంది మానవుల నుండి దేవతలుగా అయ్యేటువంటి సమయము. మరి ఇలా అనిపించిన వెంటనే తను తన యొక్క వజ్రాల వ్యాపారాన్ని వదిలేశారు. మరి అది వదిలేసి శివబాబా యొక్క జ్ఞానాన్ని ఏదైతే వినేటువంటిది మరియు వినిపించేటువంటి సర్వోన్నతమైనటువంటి సేవ ఉందో ఆ సేవలో నిమగ్నం అయిపోయారు. లౌకిక జీవితం అనేటువంటి ప్రక్రియ సమాప్తమైంది, అలౌకిక జీవితం అనేటువంటి ప్రక్రియ ఆరంభమైంది. కాబట్టి ఇదైతే ఒక విషయము. అంటే మరి ఎప్పుడైతే ఇది గుర్తుంటుందో ఈ ప్రపంచం వినాశనం అయ్యేది ఉంది, ఇదంతా చనిపోయే ఉంది. ఎలా అయితే గీతలో కూడా చెప్పి ఉంది కదా, హే అర్జునుడా వీళ్ళందరూ చనిపోయి ఉన్నారు, నువ్వు కేవలం నిమిత్తంగా కావాలి, నువ్వు కేవలం మనస్సు ద్వారా వీళ్ళని చంపాలి. అలా ఎప్పటిదాకైతే మనసులో ఇలా జరగదో అప్పటిదాకా ప్రాపంచిక ఆకర్షణలైనటువంటివి మనల్ని లాగుతూనే ఉంటాయి. మరి ఒకవేళ ఈ ఆకర్షణలు లాగుతూ ఉన్నట్లయితే ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో, అవ్యక్త పరిష్టాగా కావాలి, బీజరూప స్థితిని తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఎలా జరుగుతాయి? మీరెన్నో విషయాలు వినుంటారు, జ్ఞానంలో విషయాలు వినుంటారు, కానీ అప్పటిదాకా మీ యొక్క స్థితి అనేటువంటిది బిందురూప స్థితి తయారు కాదు, లేక బీజరూప స్థితి తయారు కాదు, లేదు ఫరిష్తగా కూడా కాలేరు, లేదు అంటే నరుల నుండి నారాయణులుగా కూడా తయారు కాలేరు. అంటే అన్నిటికంటే ముందు మనస్సు అనేటువంటిది ఈ ప్రపంచం నుండి ఉపరామంగా కావాలి, దూరంగా వెళ్ళాలి. మరి ఎప్పుడైతే ఉపరామంగా కాదో అప్పటి వరకు యోగం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది, యోగం యొక్క ఉన్నత స్థితి ఎలా తయారవుతుంది? ఎప్పుడైతే మనసు ఈ ప్రపంచంతో విరిగిపోతుందో, నష్టమోహులుగా తయారవుతారో, అప్పుడే యోగం అనేటువంటిది కుదురుతుంది. మరి నష్టమోహులుగా అవ్వటాని కోసం మెయిన్ వస్తువు ఏంటి? మనకు మనస్సులో బుద్ధిలో ఉండాలి, ఇది అంతా చనిపోయే ఉంది, వీరందరూ చనిపోయి ఉన్నారు అని. ఈ ప్రపంచం అనేటువంటిది వినాశనం జరగబోయేది ఉంది. రెండో విషయం, ఇప్పుడు కొత్త ప్రపంచం అనేటువంటిది రాబోతుంది. రాబోయేటువంటి ప్రపంచం దేవతల ప్రపంచము, అక్కడ అందరూ దేవతలుగా ఉంటారు. కొత్త ప్రపంచం అనేటువంటిది రాబోతోంది. అక్కడ ఎవరు వికారీలు ఉండరు, ఎవరి యొక్క సంబంధాలు కూడా వికారీగా ఉండవు, వారి యొక్క దృష్టి వృత్తి కూడా వికారీగా ఉండదు. అంటే అక్కడ వికారాల యొక్క పేరు గుర్తులు ఉండవు. అక్కడ అందరూ కూడా సర్వగుణ సంపన్నులుగా ఉంటారు. మరి ఇది ముఖ్యమైనటువంటి మొట్టమొదటి విషయం బాబా యొక్క జీవితంలో పరివర్తన తీసుకుని రావడానికి కోసము. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యమైనటువంటిది చాలా మంచిగా గ్రహించండి. మరి ఇంకా ఏ ఇతర అక్కయ్యలు అన్నయ్యలు కూడా వాళ్ళ జీవితంలో పరివర్తన తీసుకుని వచ్చారో, వారందరూ కూడా ఇదే పద్ధతితో పరివర్తన అనేటువంటిది వారి జీవితంలో తీసుకుని వచ్చారు. మరి నేను కూడా ఎప్పుడైతే ఈ యొక్క విశ్వవిద్యాలయంలో వచ్చానో 1952 సంవత్సరంలో, ఆ సమయంలో నేను కూడా ఐఏఎస్ యొక్క ఫామ్ని నింపాను, ఎంఏ ఫామ్ని నింపాను. ఎలా అయితే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో మేము ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారో, అభివృద్ధి చెందాలి అని అనుకుంటారో, అలా నేను కూడా ఆలోచించాను. మరి ఎప్పుడైతే ఇది బుద్ధిలో ఫిక్స్ అయిపోయిందో, ఈ ప్రపంచం వినాశనం కాగలుగుతోంది, ఎప్పుడైతే పూర్తిగా మనస్సు బుద్ధిలో ఫిక్స్ అయిపోయిందో, ఈ ప్రపంచం వినాశనం అవుతోంది, ఇక్కడ మానవులందరూ భ్రష్టంగా అయిపోయారు, వికారాలు ఇంత ముఖ్యమైనటువంటివిగా మారిపోయాయి, మరి ఇప్పుడు కేవలం వినాశనం తప్ప దీనికి ఇంకేది మందే లేదు. మరి ఇది వినంగానే నాకు చాలా బాగా అనిపించింది, కరెక్ట్గా అనిపించింది. ఇప్పుడైతే ఈ ప్రపంచం వినాశనం కావాలి, ఇప్పుడైతే ఈ ప్రపంచం మారాలి అని. మరి వెంటనే అలా అనిపించిన వెంటనే జీవితాన్ని ఈ విధానంలోకి మార్చేశాను, ఇలా ఈ విధంగా మార్చేసుకున్నాను. మరి ఎవరి జీవితంలో అయినా కానీ మీ జీవితంలో అయినా పరివర్తన వచ్చింది అని అంటే ఎలా వచ్చింది? దీని యొక్క ప్రపోర్షన్, అంటే ఏదైతే అనుపాతం ఉందో అది చూసుకున్నట్లయితే, ఎవరైతే మీరు చూసుంటారు, ఎవరైతే అనుకుంటూ ఉంటారో మనసులో, వినాశనం అవుతుందో లేదో, ఇంకా ఎంత సమయంలో అవుతుందో, దేవతలుగా అవుతామో లేదో, ఇలా ఎప్పుడైతే లూజ్ అయిపోతారో ఇలాంటి విషయాల్లో లోపల, వారి యొక్క పరివర్తన యొక్క పురుషార్థం కూడా జరగనే జరగదు. కాబట్టి ఈ రెండు విషయాలు బాబా యొక్క జీవితంలో కూడా పరివర్తన తీసుకుని రావడానికి దోహదపడ్డాయి. మనమందరం కూడా బాబా యొక్క పిల్లలము, మనం కూడా ఈ రెండు విషయాలతో మన యొక్క జీవితాన్ని పరివర్తన తీసుకుని రావడానికి కోసం చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి మన జీవితంలో కూడా పరివర్తన తీసుకుని రావడానికి కోసం పరమ సహయోగంగా ఉండేటువంటి మాటలు ఈ రెండు సిద్ధమవుతాయి. మీ అందరికీ తెలుసు, బాబా ఎప్పుడైతే చెప్పారో అలీఫ్ కు అల్లా మిలా, అంటే ఈ బాటసారికి అల్లా పరమాత్ముడు లభించారు, మరియు రెండో భాగస్వామికి ఎవరైతే ఉన్నారో వారికి అసత్యమైనటువంటి వారసత్వం లభించింది. ఎప్పుడైతే భగవంతుడి నుంచి సందేశం దొరికిందో, నేను రైలు ప్రయాణాన్ని కట్టాను ఇలా అనుకుంటూ, ఎప్పుడైతే బాబా తనది మొత్తం వెంట వెంటనే, అంటే బ్రహ్మబాబా వెంట వెంటనే తనది మొత్తం సమాయించేసేసారో, తన పనులన్నింటినీ సమాయించటం మొదలుపెట్టారు. ఎందుకంటే వజ్రవైడూర్యాల వ్యాపారము ఎంతో సమయం నుండి సెట్ చేసినటువంటి వ్యాపారము, తన యొక్క వ్యాపారంలో కూడా కేవలం లాభమే లాభం ఉండింది, దాన్ని కూడా వదిలేయడానికి సిద్ధమయ్యారు. మరి అక్కడ సమాజం కూడా ఎంతో విరోధించారు, ఎలాంటి పరిస్థితులు తీసుకుని వచ్చారు, రాళ్లు విసిరారు, అగ్గి అంటించారు, కోర్టులో కేసు వేశారు, ఏ హంగామా చేయలేదు, అంతటినీ కూడా సహించారు. మరి అవన్నీ జరుగుతూ ఉంటే కూడా బాబా తన యొక్క లక్ష్యం నుండి ఎప్పుడూ కదలలేదు. మరి దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఈ రెండు విషయాలే, మొదట చెప్పినటువంటి ఈ రెండు విషయాలే తన మూల కారణము. పరివర్తన ప్రక్రియ తీసుకుని రావడానికి కోసం ఈ రెండు ముఖ్యమైనటువంటివి, తప్పనిసరి ఉండేవి. మీ అందరికీ తెలిసి ఉండవచ్చు, మానవ జీవితంలో కూడా ఇంకొక రెండు విషయాలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి ఆకర్షణ, రెండోది వికర్షణ. ప్రపంచంలో ఈ రెండు శక్తులు ఉన్నాయి, ఆకర్షణ వికర్షణ, అట్రాక్షన్ రిపల్షన్. ఈ కామ వికారం ఏముంది, ఇది ఆకర్షణ ఉంది. దేహదారుల యొక్క అందాన్ని చూసి, లేదు రంగును చూసి, నామరూపాలని చూసి, వారి యొక్క శరీర సౌందర్యాన్ని చూసి ఆకర్షణ అవుతూ ఉంటారు. మోహం అంటే ఏంటి, తల్లి కూడా తన పిల్లల పట్ల ఆకర్షితమవుతూ ఉంటుంది, మోహితులవుతూ ఉంటారు. ఇది ఏంటి, ఇది కూడా ఆకర్షణే. మోహము అని అంటే రెండో శబ్దాల్లో దీన్ని ఆకర్షణ అని కూడా అనొచ్చు. తన యొక్క పిల్లల పట్ల, తన పిల్లల్ని చూస్తే ఎంత బాగా అనిపిస్తూ ఉంటుంది, వాడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత బాగున్నాడు అని. ఆ బాబు కూడా ఎంత ప్రేమతో మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటాడు. ఇదంతా ఏంటి, ఇదంతా ఆకర్షణ. లోభం అంటే ఏంటి, మానవులు చెడు విధానాల్లో డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటారు, లేదు ఏదైనా బాగుంది అని అంటే ఆకర్షితమై తింటూ ఉంటారు, లోభం వశమయ్యి, లేదంటే రుచికి వశమయ్యి ఏదైతే చేస్తూ ఉంటారో, ఇదంతా ఏంటి, ఇది కూడా ఆకర్షణ, పదార్థాల పట్ల ఆకర్షణ. మరి ఏవైతే వికారాలు ఉన్నాయో ఈ వికారాలన్నిటికీ మూలం ఏంటి అంటే ఆకర్షణ. ఆకర్షణ కూడా ఉండకూడదు, వికర్షణ కూడా ఉండకూడదు. ఎందుకంటే క్రోధం అంటే ఏంటి, ఇది వికర్షణ. ఎవరినైనా చూస్తే వారి పట్ల ఈర్ష కలుగుతుంది, ద్వేషం కలుగుతూ ఉంటుంది. ఈర్ష, అసూయ, లేదు క్రోధం రావటము, ఇదంతా ఏంటి, ఇదంతా వికర్షణ, ఇతరుల పట్ల ఉండేటువంటి వికర్షణ. మరి ఈ పంచ వికారాలు ఏంటి, ఆకర్షణ లేక వికర్షణ. అభిమానం ఏంటి, అభిమానం అంటే ఈ రెండిటి యొక్క కలయిక, ఆకర్షణ మరియు వికర్షణ యొక్క కలయిక. అభిమానం అంటే తన పట్ల తను ఆకర్షితం అవ్వటము, ఇతరుల పట్ల వికర్షింపబడటము, ఇదే అభిమానము. స్వార్థం అంటే ఏంటి, స్వయం పట్ల ఆకర్షణ, ఇతరుల పట్ల వికర్షణ. అన్నీ నాకే ప్రాప్తించాలి, ఇతరులకి దొరికినా దొరకకపోయినా నాకేంటి, దీన్నే స్వార్థం అని అంటూ ఉంటాం. మరి ఏవైతే చెడు లక్షణాలు ఉన్నాయో, ఆసరి లక్షణాలు ఉన్నాయో, దుర్గుణాలు ఉన్నాయో, వికారాలు ఉన్నాయో, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ వికారాలు. ఇవన్నీ మానవునికి దుఃఖాన్ని ఇచ్చేటువంటివి, ప్రపంచానికి దుఃఖాన్ని ఇచ్చేటువంటివి. మరి వీటన్నిటికీ మూలమేంటి, మూలంలో ఏం పనిచేస్తున్నాయంటే ఒకటి ఆకర్షణ, రెండోది వికర్షణ. మరి వీటన్నిటి నుంచి మనల్ని మనం రక్షించుకోకపోతే, బయటకు రాలేకపోతే, అప్పుడు మనం తప్పకుండా మనలో పరివర్తన అనేటువంటిది రాదు. మీరు ఎన్నో క్లాసులు చేయిస్తూ ఉండొచ్చు మన యొక్క దృష్టి వృత్తి శుద్ధంగా ఉండాలి అని, లేదు కానీ ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో ఆ సమయంలో మీరు ఆకర్షింపబడ్డారు అని అంటే ఇంకా పరివర్తన కలగదు. మరి జ్ఞానమంతా ఆ సమయంలో పాదరసంలాగా దిగజారిపోతుంది. పాదరసాన్ని బయట పెట్టారనుకోండి, ఆవిరైపోతుంది. ఎలా అనంటే, వేడి పెనం పైన నీళ్లు చల్లారనుకోండి, అదంతా ఆవిరైపోతుంది. అలాగే ఈరోజు వరకు ఈ వ్యక్తి జ్ఞానంలో ఉండేవారు, మంచి విషయాలను అర్థం చేసుకుంటూ ఉండేవారు, కానీ ఈరోజు ఇతరుల పట్ల, ఎవరో పట్ల ఆకర్షింపబడ్డారు. ఆకర్షింపబడిన వెంటనే జ్ఞానం అనేటువంటిది వెళ్ళిపోయింది. అంటారనమాట, నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను, ఇప్పుడు ఈ మార్గాన్ని వదిలేశాను అని. అంటే ఇతర ఆకర్షణల్లోకి వెళ్ళిన వెంటనే జ్ఞానం పట్ల వికర్షణ అనేటువంటిది కలిగింది. నిన్నటి వరకు వారికి జ్ఞానం పట్ల ఆకర్షణ, ప్రపంచం పట్ల వికర్షణ అనేటువంటిది ఉండేది, కానీ ఈరోజు జ్ఞానం పట్ల వికర్షణ, ప్రాపంచిక విషయాలతో ఆకర్షణ కలిగింది. కాబట్టి మీకు తెలిసినట్టు ఈ రెండు విషయాలే పనిచేస్తూ ఉన్నాయి, ఆకర్షణ వికర్షణ. మనం దేవతలుగా కావాలనుకుంటాం, లేదు ఫరిష్టాలుగా కావాలనుకుంటాం. ఫరిష్టాల గురించి మనం ఏమంటాము, ఎవరికైతే సంబంధం అనేటువంటిది ఉండదో వారే ఫరిష్టాలు అని అంటాము. మరి సంబంధం అంటే ఏంటి, అంటే ఆ ఆకర్షణ అనేటువంటిది, సంబంధాల పట్ల ఆకర్షణ అనేటువంటిది లేదు అంటూ ఉంటారు కదా, వారికి ఎముకలు ఉండవు అని. అంటే ఈ పృథ్వీ ఈ భూమి అనేటువంటిది ఆకర్షించదు. అంటే వారు పై పైన ఎగురుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఈ ప్రపంచము వ్యక్తి వస్తువులు వైభవాలు ఏవైతే ఆకర్షణ అనేటువంటిది ఉందో ఆకర్షణ వాళ్ళకి కలగదు. కాబట్టి మనం అవ్యక్తంగా కావాలని అనుకుంటే, పరిష్టాలుగా కావాలని అనుకుంటే ఏం చేయాలి, ఈ ఆకర్షణల పైన విజయాన్ని పొందాలి. ఒకవేళ మనము ఈ ఆకర్షణల నుండి దూరంగా కాకపోతే మన యొక్క అవ్యక్త స్థితి ఎలా తయారవుతుంది, మనం పరిష్టాలుగా ఎలా కాగలుగుతాము? మరి అలాంటప్పుడు పురుషార్థం అనేది జరగదు, పరివర్తన అనేటువంటి ప్రక్రియ కూడా జరగదు. కాబట్టి ఈ వినాశం అనేటువంటి పని ఏదైతే ఉందో అది మన మనసులో వికర్షణ అనేటువంటిది చూపిస్తుంది, మన మనసులో వికర్షణని తీసుకుని వస్తుంది ఈ ప్రపంచం పట్ల. మరి ఏదైతే సత్యుగం యొక్క మాటలు ఉన్నాయో, ఇలాంటి ప్రపంచం అనేటువంటిది రాబోతోంది, ఇలాంటి మంచి ప్రపంచం వస్తుంది అనేటువంటిది, ఇది మన మనసులో ఆకర్షణను తీసుకుని వస్తుంది. మరి మనకెప్పటిదాకా అయితే కరెక్ట్ అయ్యేటువంటి ఆకర్షణ కలగదో, ఇప్పుడుండేటువంటి వాటిపైన వికర్షణ అనేటువంటిది కలగదో, అప్పటిదాకా పురుషార్థం ఎలా జరుగుతుంది? కాబట్టి బాబాకి రెండు సాక్షాత్కారాలు ఏవైతే జరిగాయో వాటితో ఈ కలియుగి ప్రపంచం పట్ల వికర్షణ కలిగింది, మరి సత్యుగి ప్రపంచం పట్ల ఆకర్షణ కలిగింది. మరి నిన్నటిదాకా ఏవైతే వజ్రాలుగా బాబాకు కనిపిస్తూ ఉండేవో అవి ఈరోజు బొగ్గులాగా కనిపిస్తూ ఉన్నాయి. మరి సత్యుగంలో బాబా చూసింది ఏంటి, ఏవైతే వజ్రాలు ఉన్నాయో అవి గోడల్లో పొదగబడి ఉన్నాయి, అక్కడ వజ్రాలకి ఎలాంటి విలువే లేదు, అలాంటి ప్రపంచంలో నేను వెళ్ళబోతున్నాను. కాబట్టి అతని మనస్సు ఇతర విషయాలపైన ఆకర్షణ కలిగింది, ఈ ప్రపంచం విషయాలతో వికర్షణ కలిగింది. పాండవ భవన్లో మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతూ ఉన్నారో ఒక మంచి చిత్రం కూడా తయారై ఉంది కదా, శ్రీకృష్ణుడు కలియుగ ప్రపంచాన్ని కాల్దన్నుతున్నాడు, మరి చేతిలో భూమండలం అనేటువంటిది ఉంది, అది సత్యుగి ప్రపంచం యొక్క సృష్టి. మరి ఈ చిత్రం ఏం చూపిస్తోంది, ఏదైతే చేతిలో తీసుకుని ఉన్నారో ఏదైతే చేతిలో పట్టుకుని ఉన్నారో దాని పట్ల ఆకర్షణ అనేటువంటిది ఉంది, అంటే సత్యుగం పట్ల ఆకర్షణ ఉంది. మరి ఏదైతే కాలుతో తన్నేస్తున్నట్టు చూపించారో అది వికర్షణను చూపిస్తూ ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే మానవులు టీవీని చూస్తూ ఉన్నారు, ప్రలోభాల మాట వచ్చినట్లయితే మరి అంటూ ఉంటారు, మహాభారతం సీరియల్ చాలా బాగా వస్తోంది, మీరు చూడనే చూడరు, మీరు పిచ్చోళ్ళు అని అంటూ ఉంటారు. చూసినట్లయితే ఏమవుతుంది అని అంటారు. అంటే ఎవరైతే పక్కాగా లేరో కచ్చాగా ఉన్నారో పచ్చిగా ఉన్నారో జ్ఞానంలో, వారు ఆ యొక్క ప్రలోభానికి కూడా లొంగిపోతారు. వారేమంటారు బయటవారు, ఇదైతే ధార్మిక సీరియల్ ఉంది కదా, దీన్ని చూస్తే ఏమవుతుంది అని అంటారు. మన వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటారు, మేమెట్లా చూడకుండా ఉండాలి, మేము కళ్ళకి ఏమైనా గంతులు కట్టుకుని కూర్చోవాలా అంటూ ఉంటారు. మరి అంటూ ఉంటారు కదా, నువ్వు ఇది కూడా చూడవా అని అంటారు మా ఇంట్లో. అలా చాలా రకాలైనటువంటి ఆకర్షణలు అనేటువంటివి, ప్రలోభనాలు అనేటువంటివి ప్రపంచంలో ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఇది అర్థమవుతుందో ఇది మొత్తం వినాశనం అయ్యేదే ఉంది. ఈ టీవీ కానీ, టీవీ చూయించేటువంటి వాళ్ళు కానీ, టీవీని తయారు చేసేవారు కానీ, ఈ సీరియల్స్ కానీ, ఇవన్నీ వినాశనం అయ్యే ఉన్నాయి. బాబా అంటూ ఉంటారు కదా, ఈ టీవీ అనేటువంటిది టీబీ యొక్క రోగం లాంటిది అని. మరి మనవు కూడా చాలా సినిమాలు అనేటివి తయారయ్యాయి, మనవు కూడా ఫిల్మ్స్ తయారయ్యాయి, అవి చూస్తూ ఉంటారు, అది వేరే విషయము. కానీ ప్రతి విషయాన్ని జడ్జ్ చేయాలి, ప్రతి ఒక్క విషయాన్ని నిర్ణయించాలి. అంటే ఉదాహరణకు చూడండి, దాదీజీ ఎవరికైనా ఒక పని అప్పచెప్పారనుకోండి, మన యొక్క ఇన్స్టిట్యూషన్ గురించి, మన యొక్క సంస్థ గురించి ఒక ఫిల్మ్ని తయారు చేయండి అని. మరి అలాంటి వారికి ఎవరికైనా పర్మిషన్ ఇచ్చారనుకోండి, మీరు టీవీని చూడండి అని, అంటే పర్మిషన్ ఇచ్చి ఆథరైజేషన్ ఇచ్చినట్లయితే చూడమని వాళ్ళు చూసినప్పుడు అది వేరే విషయము. కానీ ఆకర్షణలో వచ్చి ఎప్పుడైతే చూస్తామో ఏదైనా విషయాన్ని, మనము జ్ఞానం తెలుసుకోవాలనే విషయంతో, దాని యొక్క పరిజ్ఞానం తెలుసుకోవాలనేటువంటి విషయంతో చేసినట్లయితే అది వేరే విషయము.
కానీ ఎప్పుడైతే ఆకర్షణ అయ్యి చేస్తామో అప్పుడు మనం విజయులుగా కాలేము. కానీ బాబా అంటూ ఉంటారు కదా, ఈ ప్రపంచంలో ఎన్ని రకాల ఆకర్షణలనేవి ఉన్నాయి, మానవులు ఈ ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేసేశారు అని అంటారు. ఇంకా ఎవరైతే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వైభవాలు సాధనాలు ఉన్నవారు ఉన్నారో, వారందరూ ఏమనుకుంటారు, మేమైతే స్వర్గంలోనే కూర్చొని ఉన్నామని. మరి ఎవరి ఇండ్లైనా కానీ కాలువల పక్కన కానీ చిన్న నదుల పక్కన కానీ కట్టుకున్నారనుకోండి, వాళ్ళ ఇంటిని ఒక మహల్ అని అనుకుంటారు, నది ఒడ్డున ఉంది అని అనుకుంటారు. మరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేము స్వర్గంలో ఉన్నాము అని. కానీ ఎవరైనా ఇలాంటి మంచి చిత్రకారుడు ఎవరైనా వచ్చారనుకోండి, వారి చాలా మంచి చిత్రాన్ని తయారు చేశారనుకోండి సత్యయుగం గురించి, అప్పుడు మానవులకు అనిపిస్తుంది అన్నమాట, మేమేదైతే అనుకుంటున్నామో అది స్వర్గం కాదు అని. మరి బాబా ఏదైతే సత్యయుగాన్ని సాక్షాత్కారాల్లో చూశారో అది గీసి చూపించడం కూడా ఇది చాలా పెద్ద సేవ. తప్పకుండా ముందు ముందు చూసినట్లయితే, ముందు ముందు వెళ్ళినట్లయితే ఇలాంటి ఒక మంచి చిత్రం అయితే తయారవుతుంది. మరి అది మానవులకి ఆకర్షణ కలిగే విధంగా చేయొచ్చు. కానీ ఈరోజు మార్కెట్లో ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో, అవన్నీ తన విధానంతో మనల్ని లాగుతూ ఉన్నాయి, మానవుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి, ఆకర్షింపచేస్తూ ఉన్నాయి. ప్రాపంచిక విషయాలు ఏవైతే మనల్ని ప్రలోభం పెడుతూ ఉన్నాయో, దాన్నే బాబా అంటూ ఉంటారు కదా, మాయ యొక్క పాంప్ అండ్ షో అని అంటూ ఉంటారు, మాయ యొక్క ఆకర్షణ అని అంటూ ఉంటారు. మరి వీటన్నిటినీ దాటడాని కోసం ఏదైతే మన లోపల వికర్షణ అనేటువంటిది కలగాలో, అది కలగనంత వరకు కూడా పరివర్తన అనేటువంటిది జరగదు. మరి ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ ప్రపంచం వినాశనం అవుతోంది అని బాబా ఏదైతే మురళీల్లో చెప్తూ ఉంటారో, ఈ యొక్క ఎండిపోయినటువంటి అడవికి అగ్ని అంటుకునేది ఉంది, నిప్పంటుకునేది ఉంది అని. మరి ఇలాంటి నిప్పంటుకోవడం కూడా చాలా రకరకాలుగా అంటుకుంటూ ఉంటుంది. ఏదైనా వస్తువుకి నిప్పంటుకుందనుకోండి, కొన్ని సంవత్సరాల వరకు అంటుకుంటూ ఉంటుంది. కొన్ని అడవుల్లో నిప్పంటుకున్నప్పుడు సంవత్సరాల వరకు అది నిప్పు అలాగే కాల్స్తూ ఉంటుంది. నీళ్ల ట్యాంకులను తీసుకుని వెళ్తూ ఉంటారు, వాటిని ఆర్పేయడానికి కోసం చూస్తూ ఉంటారు, కానీ ఆర్పడానికే చాలా సంవత్సరాలు చాలా సమయం పడుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా రూమ్లో చెత్త అనేది నింపుందనుకోండి, దాంట్లో ఒక్క నిప్పు రెండు వేసినా కానీ కాల్చేయడానికి ఎంత సమయం పడుతుంది. అదే బాబా అంటారన్నమాట, ఈ యొక్క ఎండిపోయినటువంటి అడవికి నిప్పంటుకునేది ఉంది అని. మరి ఎప్పుడైతే ఈ నిప్పు అంటుకుంటుందో అది ఎక్కువ సమయం కలగదు మళ్ళీ అంటుకోవడానికి, పూర్తి కావడానికి. మరి ఇవి క్షణాల్లో మొత్తం వినాశనం అయిపోతుంది. ఇలా బాబా అంటారు కదా, పేక మేడలు అని అంటూ ఉంటారు, అవి పడిపోవడానికి కానీ కాలడానికి కానీ ఎంత సమయం పడుతుంది, ఎంతో టైం అనేటువంటిది పట్టదు కదా. మరి ఇది మన బుద్ధిలో ఒకవేళ క్లియర్గా ఈ పర్సెప్షన్, ఈ కాన్సెప్ట్ అనేటువంటిది కూర్చోకపోతే అప్పుడు పరివర్తన ఎలా కలుగుతుంది? దివ్య దృష్టితో చూడలేకపోయినా కానీ, దివ్య బుద్ధితో కానీ అర్థం చేసుకోకపోతే అప్పుడు ఎలా పరివర్తన అనేటువంటిది జరుగుతుంది? ఈ ప్రపంచంలో ఏదైతే కనిపిస్తుందో అవన్నీ వినాశనం అయ్యేటువంటివే. అదే సంబంధాల మాట చెప్పాలనంటే, చిన్నాన్న పెద్దనాన్న మామయ్య అందరూ అంటూ ఉంటారు కదా, బాబా అదే ఈ వస్తువు కానీ ఆ వస్తువు కానీ, ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్, ఈ పట్టణము ఆ పట్టణము, ఇవన్నీ వినాశనం అయ్యేదే ఉంది. కొన్నిసార్లు బాబాతో అనేవాళ్ళు కదా, బాబా చూడండి ఇది ఎన్నంతస్తుల మేడ అనేటువంటిది తయారైందో అని. బాబా అనేటువంటి వాళ్ళు, పిల్లలు దీన్ని ఏం చూసేది ఉంది, ఇదైతే పడిపోయేదే ఉంది, ఎలా పేక మేడ పడిపోతుందో అలాగే ఇది కూడా పడిపోయేది ఉంది. మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం చాలా బాగా అయిపోతుంది అని, కానీ బాబాకు తెలుసు ఇదంతా వినాశనానికి చిహ్నాలు అని. అతి తర్వాత అంతం అనేది తప్పకుండా కలగాలి. ఇప్పుడు ఏదైతే అతిగా జరుగుతోందో అదంతా అంతమయ్యేదే ఉంది. కాబట్టి వీటన్నిటిపైన ఆకర్షణ అనేటువంటిది ఉండకూడదు. కానీ మనం ఎప్పుడైతే ఇవన్నీ చూస్తూ ఉంటామో వీటిపైన వికర్షణ అనేటువంటిది కలగాలి. మీరు ఎంతైతే తయారవుతూ ఉంటారో అంత వినాశనం అనేటువంటిది దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈ సామెత కూడా చాలా ప్రసిద్ధి చెందింది కదా, అతి తర్వాత అంతం జరుగుతుందని. మరి మనకు తెలుస్తోంది ఇది అతి జరుగుతోంది అని, అంటే అంతం అనేటువంటిది రాబోతుంది. మరి సత్యుగే సృష్టి, ఎంతైతే పవిత్రమైనటువంటి సృష్టి వైపు ఆకర్షణ అనేటువంటిది కలుగుతూ ఉంటుందో అంత మనం కూడా పవిత్రంగా కావచ్చు. దివ్యగుణాలను ధారణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, అప్పుడే మనం నరుల నుండి నారాయణులుగా లేక మానవుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థం చేస్తాము అంటూ ఉంటారు కదా. ఎక్కడైతే మనస్సు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది అని. ఎప్పుడైతే మన మనస్సు ఉంటుందో అటువైపు అప్పుడే మన పురుషార్థం కూడా ఉంటుంది. మనది కూడా ఒక పాట తయారు చేసింది కదా, మా మనస్సు ఎక్కడుంటుంది అని. ఎప్పుడైతే మన మనస్సు మన యొక్క ఆకర్షణ అటువైపు ఉంటుందో అప్పుడే మన యొక్క పురుషార్థము మన అడుగులు కూడా అటువైపు వెళ్తూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి విషయము ఏదైతే బాబా చెప్తూ ఉంటారో, ఏదైతే సత్యుగి సృష్టి ఉందో, వండర్ ఆఫ్ ది వరల్డ్ ఉందో, భారతదేశం గురించి అంటూ ఉంటారు కదా, అది బంగారు ప్రపంచంగా ఉండేది, బంగారు పిచ్చుకలాగా ఉంటుంది అని. దాని గురించి ఇంకా వేరే ఎక్కడ మీరు కంపేర్ చేయలేరు, అంటే ఆ ప్రపంచాన్ని వర్ణన చేయడానికి మాటలు కూడా లేవు అని అంటూ ఉంటారు. అక్కడ ఎలాంటి దుఃఖము అశాంతి అనేటువంటిది ఉండదు. మరి సుఖశాంతులను ఇవ్వలేనటువంటి మాటలు ఏవి లేనే లేవు, అంటే సుఖశాంతులు ఇచ్చేటువంటి వస్తువులు ఏవి అక్కడ లేకపోవడానికి వీల్లేదు. చాలాసార్లు బాబా అంటారు దాని యొక్క లిస్ట్ ని తయారు చేయండి అని. మరి ఎప్పటి వరకైతే ఆ యొక్క చిత్రం అనేటువంటిది క్లియర్ గా మన ముందు ఉండదో, దివ్య బుద్ధి ద్వారా మనకు ఆ సాక్షాత్కారం అనేటువంటిది కలగదో, ఎప్పటిదాకా ఈ వినాశనం అవుతుంది అనేటువంటిది తెలియదో, అప్పటిదాకా మా పరివర్తన అనేటువంటిది పూర్తిగా రాదు. మరి ఇంకొక మాట, ఈ జ్ఞానం యొక్క పునాది ఏదైతే ఉందో, ఎలా అయితే ఇంతకుముందు వినిపించడం జరిగిందో ఇదంతా చనిపోయేదే ఉంది అని, కానీ మీరేం చేయాలి, పరివర్తన చేయాలి. పరివర్తన యొక్క రూపురేఖల గురించి ఏం చెప్తూ ఉంటారు బాబా, బాబా అంటారు మీరు మర్జీవగా కండి అని. అంటే జీవిస్తూ మరణించాలి. పరివర్తన యొక్క స్టేజ్ కూడా ఎలా ఉండాలి, ఎలా ఎవరైనా చనిపోయారనుకోండి వారికి ముందున్నటువంటి మిత్ర సంబంధికులు ఎవరు గుర్తుండరు, ముందున్నటువంటి ఇల్లు బిల్డింగ్స్ డబ్బులు వారి యొక్క జీవిత కథ అన్ని మర్చిపోతారు. మరి వారికి కొత్త సంబంధాలు కొత్తవన్నీ తయారవుతాయి. కాబట్టి బాబా అంటూ ఉంటారు మొట్టమొదట మీరు పరివర్తన అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. నేను ఆ ప్రపంచం నుండి చనిపోయాను. ఎప్పుడైతే మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము, మామూలు కుమారుల నుండి బ్రహ్మకుమారులుగా అవుతాము, దాన్నే ఇప్పుడు అనొచ్చు అనమాట కుమారుల బట్టి జరుగుతోంది అని అంటున్నారు. కానీ వాస్తవంగా అనాలి బ్రహ్మకుమారుల బట్టి జరుగుతోంది అని. బ్రహ్మకుమార్ అంటే ఎవరు, ఎవరైతే మొట్టమొదట మర్జీవ జన్మ తీసుకున్నారో వారే బ్రహ్మకుమారులు. ప్రతి ఒక్కరి తల్లిదండ్రి లౌకిక తల్లిదండ్రి అయితే వేరువేరు వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను ఎవరి పిల్లవాడిని ఉన్నాను, ఎవరితో నేను వారసత్వాన్ని తీసుకోవాలి, ఎప్పటిదాకైతే మరజీవక కారో అప్పటిదాకా ఈ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఏదైతే ఉందో, పరివర్తన ప్రక్రియ ఏదైతే ఉందో అది రాదు. మరి అంటూ ఉంటారు నాలో పరివర్తన ఎందుకు రాలేదు అని, అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరు నన్ను చాలా సతాయిస్తున్నారు, ఇతను నా యొక్క నింద చేస్తూ ఉంటారు, వీరు నన్ను ఎదిరిస్తూ ఉంటారు, వీరు నా మాటను వినరు లేదు అని, అంటే వీళ్ళు నన్ను విరోధిస్తూ ఉన్నారు. కాబట్టి మీరేమంటూ ఉంటారు, వీరిని మార్చాలి. కానీ మనం మారామా లేదా అనేటువంటిది చూడాలి. కానీ ఎప్పటిదాకైతే ఈ విషయం అర్థం కాదో, ఐ హ్యావ్ టు చేంజ్, నేను మొట్టమొదట పరివర్తన కావాలి, మన యొక్క లక్ష్యం కూడా ఇదే స్వయం పరివర్తన కావాలని. ఇతరులు మారినా మారకపోయినా నా లక్ష్యం అయితే ఇదే, నేను మారాలని. దీని గురించి చిన్నప్పుడు ఒకటి చదువుకునేటువంటి వాళ్ళము. ఇంగ్లీష్ బుక్లో ఒక పాఠం ఉండేటువంటిది, ఒక చోట మంచు పడుతూ ఉంది. మరి ఒక యువకుడు చేతిలో జెండా తీసుకున్నాడనమాట. జెండా పైన రాసి ఉంది, ముందుకు వెళ్తూ ఉండు. అతను వెళ్తూ ఉన్నాడు, మంచు పడుతూ ఉంది. మరి నడుస్తూ ఉంటే ఆ మంచు పైన సౌండ్ వస్తూ ఉంది, క్రస్ క్రస్ అని సౌండ్ వస్తూ ఉంది. ఇళ్లలో నుంచి కిటికీల్లో చూస్తూ ఉన్నారనమాట, ఎవరు మంచు పడుతున్నప్పుడు ఈ సమయంలో వెళ్తున్నారు. మరి కిటికీలో నుంచి ఎవరో పిలిచారు, హే యువకుడా వచ్చి ఇక్కడ రా, ఇట్రా కాఫీ తాగి వెళ్దువు, కొద్దిసేపు కూర్చో అని అన్నారు. ఇంకెవరో చెప్పారు, ఇక్కడ నిప్పు అంటించి ఉన్నాము కాబట్టి ఇక్కడ వచ్చి చేతులు కాపుకో, కొంచెం సేపు కూర్చొని వెళ్ళు అని, కొంచెం సేపు ఆగి ఆ తర్వాత వెళ్ళు అని. కానీ అతనేమన్నాడు, నేను ముందుకు వెళ్ళాలి అని వెళ్తూ ఉన్నాడు అనమాట. మరి కొద్దిగా ముందుకు వెళ్తే ఒక పర్వతం అనేటువంటిది ఉంది. ఆయన మనసులో ఏముంది, నేను ఎలాగైనా ఈ పర్వతాన్ని ఎక్కి పైకెళ్ళి ఈ జెండా పాతి పెట్టాలి అని. అతనికి లోపల ఉందన్నమాట, ఆ జెండా పాతే వరకు నేను ఆగకూడదు, కాబట్టి మార్గంలో ఎవరు పిలిచినా కానీ, ఎవరు ప్రలోభనాలు పెట్టినా కానీ, కాఫీ తాగు, టీ తాగు, కొద్దిసేపు కూర్చొని వెళ్ళు, లేదు అంటే చేతుల్ని కాపుకో, కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాక మంచు పడటం ఆగిపోయిన తర్వాత వెళ్ళు, ఇలా ఎవరు ప్రలోభనాలు పెట్టినా, ఎవరు ఆకర్షణ చేయడానికి వచ్చినా కానీ ఆయన ఏమనేటువంటి వారు, ఆయన మనసులో ఏముంది, నేను ముందుకు వెళ్తూ ఉండాలి, ప్రగతి వైపు వెళ్తూ ఉండాలి, మధ్యలో నా యొక్క వేగం అనేటువంటిది ఆగకూడదు, నేను ముందుకు వెళ్తూ ఉండాలి, ఈ జెండాని నేను ఎక్కడైతే లక్ష్యం పెట్టుకున్నానో అక్కడెళ్ళి పాతాలి. మరి మార్గంలో ఎవరు ఎన్ని పిలిచినా కానీ, ఎన్ని ఆకర్షణలు పెట్టాలనుకున్నా, ఎన్ని ప్రలోభనాలు పెట్టాలనుకున్నా కానీ, ఆయన ఏమనుకున్నాడు, నేను ఆ కార్యం చేసే వరకు నేను ఆగను, నేను ఈ జెండాని పాతే వరకు నేను ఆగను అనే. కాబట్టి మన జీవితంలో కూడా మొట్టమొదటి జెండా ఇది ఉండాలి, నేను మారాలి. పరివర్తన అనేటువంటిదే నా యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యము. ఇతరులు మారినా మారకపోయినా, బాబా అంటారు కదా పిల్లలు జీవిస్తూ మరణించండి అని, మీరు జీవిస్తూ మారండి. దేహము, దేహం యొక్క వస్తువులు అన్ని పదే పదే వస్తూ ఉంటాయి. ఈ దేహాభిమానం అనేటువంటిది పదే పదే వస్తూ ఉంటుంది. దేహాభిమానం యొక్క విషయాలు పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. మనం ఎన్నో మురళిల్లో విన్నాం కదా, ఇవన్నిటి యొక్క ఆధారము దేహాభిమానము, కాబట్టి దేహాభిమానాన్ని వదిలేయండి అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఆత్మాభిమానం యొక్క జన్మ తీసుకుంటామో, దేహాభిమానం అనేటువంటి పాత జన్మను వదిలేస్తామో, అప్పుడే ఇవన్నీ విషయాలు మన నుండి దూరం కాగలుగుతాయి. లేదంటే ఎప్పుడో ఒకసారి వచ్చి మన కాళ్ళను పట్టుకుంటాయి, ఎక్కడికి వెళ్తున్నావు నన్ను వదిలేసి అని దేహాభిమానం వచ్చేస్తుంది. కాబట్టి మన జీవితంలో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి విషయం ఇది గుర్తుంచుకోవాలి, నేను ముందుకు వెళ్తూ ఉండాలి, పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి దానికోసం ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, నేను మారాలి. సత్యయుగ సృష్టి రాబోతుంది, ఈ కలియుగ సృష్టి అనేటువంటిది వినాశనం కాబోతుంది, ఇది గుర్తుండాలి. చాలాసార్లు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మీరందరైతే చాలా ముందొచ్చారు, మీకంటే ముందొచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ సమయం చాలా దొరికింది, మాకైతే ఇంత సమయం దొరకదే, మరి మేము మా లక్ష్యాన్ని ఎలా చేరుకోగలుగుతాము. కానీ మేము ఏదైతే చూసామో, బాబాని చూసాము, బాబా జీవితంలో తన లక్ష్యాన్ని చేరుకున్నారు. మరి ఆ షేర్ ఎవరికి లభిస్తుంది, బ్రహ్మబాబా శివబాబా యొక్క అంగసంగంలో ఉంటూ ఈ సృష్టి పరివర్తన కార్యంలో చాలా ఎక్కువ సమయాన్ని గడిపారు కాబట్టి అది చాలా యునిక్ స్టోరీ, అది చాలా ఒక అతీతమైనటువంటి కథ. మేము అది వారు అలా ఎలా సాధించారు అనంటే, మేము అమ్మ బాబా యొక్క జీవితంలో చూసాము. ఎలా అనంటే, వారు వారి జీవితాన్ని మార్చుకున్నారు, వారు కొద్ది సమయంలోనే వాళ్ళని వారు మార్చుకున్నారు. మనం ఒక్కొక్క సంస్కారాన్ని మార్చుకోవడానికి సంవత్సరాలు తీసుకుంటూ ఉన్నాము. మనకు కూడా అంటూ ఉంటారు కదా, నువ్వు చాలా బాగున్నావు కానీ ఏదైతే అలవాటు ఉందో ఇది బాగాలేదు. మరి ఆ ఒక్క అలవాటుని మార్చుకోవడానికి, ఒక్క అలవాటుని వదిలేయడానికి ఎంత సమయం పడుతుంది? కానీ వారి జీవితంలో మేమేం చూసాము అని అంటే, ఈ పరివర్తన అనేటువంటిది చాలా వేగంగా జరిగింది. ఒక్కసారి ఏదైనా విషయం బాబా మురళీలో చెప్పిన తర్వాత రెండోసారి ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. అంటూ ఉంటారు కదా, దేవతలకి సైగలే చాలా పెద్దవి అని అంటూ ఉంటారు. మనం కూడా మన జీవితంలో ఒకవేళ ఈ మాటను తీసుకున్నట్లయితే, నేను సిద్ధం చేయాల్సిన అవసరం ఏముంది, ఫలానా వ్యక్తి తప్పు ఉన్నారు, నేను రైట్ ఉన్నాను అనేటువంటిది సిద్ధం చేయాల్సిన అవసరం ఏముంది, కేవలం నేనైతే మారాలి. ఒకవేళ మనం మన జీవితంలో పరివర్తన ఇలా తీసుకుని వచ్చినట్లయితే, రెండోసారి నన్ను ఇంకెవరు సావధానపరిచే అవసరం రాకపోతే, మీలో ఇలాంటి పొరపాటు చేస్తున్నారు, మీలో ఇలాంటి తప్పు ఉంది అనేటువంటి సావధానపరచాల్సిన అవసరం రాకపోయే విధంగా మనం మారాలి. అంటే వారు చెప్పే ముందే మనల్ని మనం మార్చుకోవాలి. రెండోసారి చెప్పాల్సిన అవసరమే మనం ఇవ్వకూడదు ఇతరులకి. పరివర్తన అనేటువంటిది ఇలా జరగాలి. టైం అంటే అంతే ఉంది, 24 గంటలే ఉంది. ఒకవేళ ఆ పరివర్తన సమయాన్ని తీసుకుని వచ్చినట్లయితే, అంటే దొరికినటువంటి సమయంలోనే మనల్ని మనం మార్చుకున్నట్లయితే, అప్పుడు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు, చాలా వేగంగా ముందుకు వెళ్ళగలుగుతారు. దాన్నే బాబా అంటున్నారు లాస్ట్ సో ఫాస్ట్ అని. ఫాస్ట్ అంటే ఏ విషయంలో ఫాస్ట్గా వెళ్ళడము అంటే, పరివర్తన త్వరగా చేసుకోవాలి. ఇంకా ఫాస్ట్గా ఎలా వెళ్తారు? ఇంకా ఫాస్ట్గా వెళ్ళడానికి ఇంకేంటి మార్గము? ఇంకేమైనా ఉందా మార్గము? బాబా అంటుంటారు కదా ఎగిరే కళ అని. మరి ఎగిరే కళ ఎలా జరుగుతుంది? ఎంతైతే ఈ ఆకర్షణల్ని మీరు త్వర త్వరగా వదిలేస్తూ ఉంటారో, అంత పరివర్తన అనేటువంటిది వస్తుంది. కాబట్టి పరివర్తన అనంటే రెండోసారి ఎవరికి మనల్ని సావధానపరిచేటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటము, అంటే మనల్ని మనం మార్చుకోవటం. అప్పుడు త్వరగా మనం బాబా సమానంగా కూడా తయారవుతాము, అప్పుడు మీ లక్ష్యం కూడా పూర్తి అవుతుంది. ఇంకొక విషయాన్ని బాబా యొక్క జీవిత కథ నుండి ఏం తెలుసుకోవచ్చు? ఒకటైతే నేను చెప్పాను ఈ ప్రపంచం అనేటువంటిది చనిపోయి ఉంది అని. ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయింది, మరి ప్రపంచము ఎప్పుడూ చనిపోయినట్టే చూడండి అని అన్నారు. మరి బాబా యొక్క సామెత ఉండేదన్నమాట ఇది, జరిగిపోయినదేదో జరిగిపోయింది, ఈ ప్రపంచాన్ని ఎప్పుడు బతికున్నట్టు చూడకండి అని. అప్పుడే పరివర్తన అనేటువంటిది మొదలవుతుంది. ఇప్పుడు కొత్త సత్యుగ సృష్టి రాబోయేది ఉంది, ఒక కంటిలో ముక్తి ఇంకొక కంటిలో జీవన్ముక్తి. మరి దృష్టి ఎలా మారుతుంది? అంటూ ఉంటారు కదా నా దృష్టి పాడవుతుంది అని. మరి ఒకవేళ ఒక కంటిలో ముక్తి, రెండో కంటిలో జీవన్ముక్తి ఉన్నట్లయితే, ఇంక మూడో కన్ను ఏది ఉంది అటు ఇటు భ్రమించడాని కోసము? మరి అప్పుడు మూడో నేత్రం ఏది ఓపెన్ అవుతుంది? మరి తప్పకుండా జ్ఞాన నేత్రమే తెరుచుకుంటుంది. కాబట్టి మీరెప్పుడు ఇదే ఆలోచించండి, నాకు ఒక కంటిలో ముక్తి, రెండో కంటిలో జీవన్ముక్తి ఉంది, ఇంకా అప్పుడు దృష్టి అనేటువంటిది భ్రమించదు. ముక్తి అంటే ఈ కలియుగి ప్రపంచం నుండి ముక్తులుగా కావటము, జీవన్ముక్తి అంటే సత్యుగి ప్రపంచంతో దగ్గరగా కావటము. మరి ముక్తి ప్రాప్తించుకోవడం అంటే ఏంటి? దేంతో ముక్తి ప్రాప్తించుకోవాలి? ఈ పాత ప్రపంచంతో, పాత ప్రపంచం యొక్క వికారాలతో, ఈ దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా కావాలి. మరి ఈ రెండు విషయాలు మన కంటిలో ఎప్పుడైతే కదులుతూ ఉంటాయో, అప్పుడు మనము అన్ని చింతల నుండి దూరంగా కాగలుగుతాము. అందుకనే అంటూ ఉంటారు ఎప్పుడు విధి ద్వారా సిద్ధి ప్రాప్తిస్తుంది అని. యుక్తితో ముక్తి దొరుకుతుంది, అది ఏ విధి ఉంది దాంతో సిద్ధి ప్రాప్తిస్తుంది, అది ఏ యుక్తి ఉంది దానితో ముక్తి లభిస్తుంది, ఇదే దాని యొక్క యుక్తి ఉంది. ఎప్పుడైతే ఈ యుక్తిని మీరు ఉపయోగించుకోలేదో అప్పుడు ముక్తి ఎలా లభిస్తుంది? ఎప్పుడైతే మీరు పట్టుకునే ఉంటే అప్పుడు ఎలా వదులుతారు? ఒక కథ చెప్తూ ఉంటారు కదా, ఒక పక్షి కొమ్మ పైన కూర్చొని అడుగుతూ ఉంది నన్ను ఈ కొమ్మ నుండి విడిపించండి అని, నన్ను ఎగిరింపచేయండి అని. మరి ఋషి అన్నాడు, అసలు నిన్ను ఎవరు పట్టుకోలేదు, నువ్వే పట్టుకుని కూర్చున్నావు, కాబట్టి నువ్వు వదిలితే ఎగరగలుగుతావు, నిన్ను ఎవరు వదిలించాలి? ఒకవేళ మనం పాత ప్రపంచంతో అంటిపెట్టుకుని కూర్చున్నట్లయితే ముక్తి ఎలా లభిస్తుంది? అప్పుడు ఎలా ఎగరగలుగుతామో, గట్టిగా పట్టుకొని కూర్చున్నట్లయితే ఎలా ఎగురుతారు, ఎగిరే కళ ఎలా వస్తుంది? కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రపంచిక విషయాలతో వికర్షణ కలుగుతుందో అప్పుడే జ్ఞాన యోగ బలాలతో ఎగరగలుగుతాము. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి మొదటి విషయము. రెండో విషయం నేను అన్నాను, ఈ పరివర్తన ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా వేగంగా జరగాలి. దాన్నే బాబా అంటుంటారు తీవ్ర పురుషార్థం అని. ఫలానా వారు మహారథి ఉన్నారు, మహావీరులు ఉన్నారు, తీవ్ర పురుషార్థులు ఉన్నారు, మరి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వారి లక్షణం ఏంటి, ఎలా అయితే నిన్న ఉన్నారో అలా ఈరోజు లేరు, చాలా ముందుకు వెళ్లారు. నిన్న ఏదైతే నా యోగం యొక్క స్థితి ఉందో, ఈరోజు నా యోగం యొక్క స్థితి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నతి కలగాలి, అంటే ముందుకు పరివర్తన అవుతూ ఉండాలి. నిన్న ఏదైతే విషయాన్ని మనం అర్థం చేసుకున్నామో, గ్రహించామో, ఈరోజు దాన్ని ఇంకా చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మరి ఎప్పటిదాకైతే ఈ పరివర్తన ప్రక్రియ వేగంగా జరగదో అప్పటిదాకా లక్ష్యాన్ని ఎలా చేరుకోగలుగుతాము, అప్పుడు సూర్యవంశీగా ఎలా కాగలుగుతాము, సూర్యవంశీలుగా ఎలా కాగలుగుతాము? సూర్యవంశంలో కూడా ఏదైతే ఉన్నతమైనటువంటి సంఖ్యను చెప్పారో, హైయెస్ట్ స్థితి ఏదైతే ఉందో, ఉన్నతమైన స్థితి ఉందో, దాన్ని ఎలా ప్రాప్తించుకోగలుగుతాము? కాబట్టి ఇది కూడా ఎప్పుడు గుర్తుంచుకోండి, మన పరివర్తన ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా వేగంగా ఉండాలి. అంటే ఎప్పుడు రెండోసారి చెప్పించుకునే విధంగా ఉండకూడదు, అంటే ఒక సైగతోనే చేసేవారిలాగా ఉండాలి. మరి మొట్టమొదట పరివర్తన ప్రక్రియ ఎలా మొదలవుతుంది? మురళితో మొదలవుతుంది. ప్రతి ఒక్క మాట మురళిలో ఏదైతే చెప్పున్నారో, బాబా అంటుంటారు కదా, ప్రతి ఒక్క మాట ఒక బాణంతో సమానమైనటువంటిదని. ఎవరో అన్నారన్నమాట, సత్యం అనేటువంటిది బాణంతో సమానమైనటువంటిదని. ఇలా ఎవరికైనా బాణం తగిలింది అనుకోండి, వారు అక్కడికక్కడే చనిపోతారు. లేదు అని అంటే, ఒక బుల్లెట్ తగిలింది అనుకోండి, ఇక్కడ గుండెల్లో దూసుకొని పోయింది అనుకోండి, అక్కడికక్కడే చనిపోతారు. కాబట్టి ఏదైతే మనం కూడా జ్ఞానం వింటూ ఉన్నామో, ప్రతి ఒక్క జ్ఞానం యొక్క పాయింట్ బాబా ఏదైతే చెప్తూ ఉన్నారో, అవన్నీ పైపై విషయాలు కాదు, వేస్ట్ విషయాలు కాదు. ఎవరైతే బుద్ధివంతులు ఉన్నారో, తెలివైనటువంటి వారు ఉన్నారో, ఎన్ని మాటలు మాట్లాడాలో అన్నీ మాట్లాడతారు. వాళ్ళు వారి యొక్క శబ్దాలను ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోరు. మరి పరమ బుద్ధివంతుడైనటువంటి, పరమ తెలివైనటువంటి వాడు ఉన్నటువంటి భగవంతుడి యొక్క మాటల్లో, మురళిలో ఒక్క విషయమైనా మీరు ఏదైనా చూపించండి, ఏది ఒక కామా ఫుల్ స్టాప్ ఏదైనా చూపించండి, ఇది వేస్ట్ అని, ఇది పైపై మాటలని, దీన్ని పాటించకపోయినా కానీ పని జరుగుతుంది అని. మరి వాటిలో ఈ ఒక్కొక్క మాట ఏదైతే చెప్పబడి ఉందో, ఒక్కొక్క సెంటెన్స్ ఏదైతే చెప్పబడి ఉందో, అది ఒక్కొక్క బాణం సమానమైనటువంటిది. మరి మీకు ఆ బాణం తగిలిందా? మరి మీరు అవ్యక్తవాణి కూడా విని ఉంటారు, ఎప్పుడైతే బాబా చెప్తూ ఉంటారో కొద్దిసేపు తర్వాత మీఠే మీఠే బచ్చే అని అంటూ ఉంటారు, మధురాతి మధురమైనటువంటి పిల్లలు అని అంటూ ఉంటారు, మధురమైన పిల్లలు మీరు ఇలా చేయండి అలా చేయండి అన్నీ చెప్పిన తర్వాత బాబా ఏమంటారు, అర్థమైందా అంటారు. కొద్దిసేపు తర్వాత కూడా మళ్ళీ అంటారు, మీకు అర్థమైందా? ఎందుకు అడుగుతారు బాబా మీకు అర్థమైందా అని? మరి వింటూ ఉన్నారు, అర్థమైతే అవుతుంది కదా. మరి పాపం పదే పదే అడుగుతూ ఉన్నారు మీకు అర్థమైందా అర్థమైందా అని అంటే, తప్పకుండా దాంట్లో ఏదో రహస్యమైతే ఉంది కదా. వింటూ అయితే ఉన్నారు, కానీ అర్థమైందా అని అడుగుతూ ఉన్నారు అని అంటే, తప్పకుండా దీంతో ఏం అర్థమవుతుంది? చాలా మందికి అర్థం అవ్వలేదు, అందుకనే బాబా అడుగుతున్నారు. అంటే అర్థం చేసుకుంటూ కూడా చేసుకోలేదు. ఒకవేళ అర్థమై ఉన్నట్లయితే ఈరోజు ఇన్న అవ్యక్త మురళీలు జరిగాయి కదా, మరి ఎంత పరివర్తన వచ్చి ఉండాలి? అంటే ఆ మాటలు నాకు బాణంలాగా తగలలేదు. అంటే మన లోపల ఏవైతే వికారాలు అనేవి శత్రువులు దాచిపెట్టుకున్నాయో, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు, ఇవన్నీ చంపడాని కోసమే, ఇవన్నీ చనిపోవడాని కోసమే ఈ జ్ఞానం యొక్క బాణాలు. ఏదైనా ఒక విషయం ఒక శత్రువు కోసము, ఇంకొక విషయం ఇంకొక శత్రువు కోసము. కానీ మనము మురళిని విన్నాము, మురళి అక్కడికక్కడే ఉండిపోతుంది. అంటే పృథ్వీ అయితే కదులుతోంది కానీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోయామని అనుకోండి. సృష్టి అయితే ఈ భూమి అయితే సూర్యుడు చుట్టూ తిరుగుతోంది కానీ మనమైతే ఎక్కడుండే వాళ్ళం అక్కడే ఉండిపోయాము. అలాగే అయిపోయింది ఈ మాట కూడా. కాబట్టి మనం ఏవైతే మురళీలు వింటున్నామో, ఎన్నైతే మురళీలు వింటున్నామో, ఇది అర్థం అవ్వాలి లోపల ఈ విషయాలు నా కోసం ఉన్నాయి, ఈ విషయం బాబా నా కోసం చెప్పారు, ఈ విషయం ద్వారా ఈరోజు ఈ శత్రువు నా లోపల మరణించాడు, అలా అనిపించాలి. ఎలా అయితే మనం మహాభారతం విన్నట్లయితే వింటూ ఉంటాం కదా, ఈరోజు ఫలానా వారు చనిపోయారు, ఈరోజు అశ్వత్థామ చనిపోయారు, ఈరోజు ఫలానా వాళ్ళు చనిపోయారు అని. మరి మన యొక్క మహాభారతంలో కూడా ఎవరు చనిపోయారు? మరి ఒకవేళ ఎవరు చనిపోలేదనుకోండి, మన లోపల ఉన్న వికారాలు చనిపోలేదనుకోండి, ఇంకా భగవంతుడి యొక్క బాణాలన్నీ వేస్ట్గానే పోయినట్టు కదా. మరి కవచం వేసుకోవాల్సింది మాయ యొక్క, మాయ నుండి రక్షించుకోవడానికి కవచం వేసుకోవాలి. కానీ మనమేం కవచం వేసుకున్నాము? మురళికి విరుద్ధంగా, మురళికి మురళి నుండి రక్షింపబడే కవచం వేసుకున్నట్టే. మరి మురళి యొక్క ఒక్క బాణం కూడా మనకు తగలలేదు అని అంటే మనము వ్యతిరేకమైనటువంటి కవచాన్ని వేసుకున్నట్టే కదా. కవచం వేసుకోవాల్సింది మాయ యొక్క తూటాలు మనకు తగలకుండా, తగలాల్సింది బాబా యొక్క జ్ఞానం యొక్క బాణాలు. ఎలా తగలాలి అంటే మనకు అసలు తెలియని కూడా తెలియదు అన్నమాట. నాకు ఈరోజు లోపల ఉన్నటువంటి విషయం తొలగిపోయింది, నేను చాలా తేలికగా అయిపోయాను ఈరోజు, అలా అనిపించాలి. ఈరోజు నాకు ఈ కష్టం అనేది తొలగిపోయింది. ఒక కథ కూడా చెప్తూ ఉంటారు కదా, ఒక తల్లికి ఒక పిల్లవాడు పుట్టాడు అనమాట. ఆ పిల్లవాడు పుట్టే సమయంలో తల్లికి చాలా కష్టం జరిగింది, చాలా కష్టపడింది అనమాట. అంటే హిందీలో ముసీబత్ అంటే చాలా కష్టం అనమాట. సో ఆ అబ్బాయికి వాళ్ళ నాన్న ఈ పేరు పెట్టారనమాట, ముసీబత్ హుసేన్ అని. మరి ఆ పిల్లాడు పుట్టిన తర్వాత కూడా చాలా విఘ్నాలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. కాబట్టి అబ్బాయికి పేరు పెట్టారు ముసీబత్ హుసేన్. మనం కూడా ప్రతిరోజు ఏదో ఒక కష్టం పడుతూ ఉంటాము. ఒకరోజు కామం యొక్క కష్టము, ఒకరోజు క్రోధము, ఒకరోజు లోభము, ఒకరోజు మోహము, ఏదో ఒక పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాము. మరి మనం కూడా ముసీబత్ హుసేన్ గానే అయిపోయినట్టు కదా. మరి ఆ కష్టాలన్నీ ఎలా తొలగుతాయి? మరి మన యొక్క అదృష్టం అనేది సంతోషంగా ఎలా తయారవుతుంది? మా అదృష్టము అని అంటూ ఉంటారు కదా. మరి అదృష్టం అంటే అర్థం ఏంటి? కిస్మత్ అంటే అదృష్టం, హిందీలో కిస్మత్ అని అంటారు. కాబట్టి అన్నయ్య అడుగుతూ ఉన్నారు, ఎవరి కిస్మత్, మత్ ఎవరి సలహా పైన నడుస్తూ ఉన్నారు మీరు? శివబాబా యొక్క మతం పైన నడిచినట్లయితే, శివబాబా సలహా పైన నడుచుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క అదృష్టం అనేది తయారవుతుంది. మీరు ఎవరి మతం పైన నడిస్తే అలా మీ యొక్క అదృష్టం అనేది తయారవుతుంది. కాబట్టి మొదట ఇది ఉండాలన్నమాట, బాబా యొక్క మురళిలో నేను నాకు ఎంత దొరికింది. ఒక ఉదాహరణ అన్నయ్య చెప్తూ ఉన్నారు, ఢిల్లీలో ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లో ఒక వృద్ధ బిజినెస్ అన్నయ్య వచ్చేవారు, చాలా వయసు అయినటువంటి అన్నయ్య. మరి మమ్మ ఢిల్లీకి వచ్చి ఉన్నారు. ఆ అన్నయ్యని కల్పించడాని కోసము ఆ టీచర్ అక్కయ్య మమ్మతో అపాయింట్మెంట్ తీసుకున్నారు. మరి అతని ప్రాబ్లం ఏంటి అనంటే, వారి ధర్మపత్ని ఏమో పవిత్రంగా ఉండాలని అనుకుంటూ ఉండేది, కానీ ఇతను ఎంతో ఏజ్ అయి ఉంటే కూడా వికారాలని వదలదలుచుకోలేదు. సో రోజు ఇంట్లో పోట్లాట జరుగుతూ ఉండేది. మరి ఆమె యొక్క మార్గంలో విఘ్నాలు వేస్తూ ఉండేవాడు. మరి ఆ అక్కయ్య సెంటర్ అక్కయ్యకి చెప్పారు ఈ విషయం గురించి. మరి ఆ అక్కయ్య వర్ణించినా కానీ ఇతనికి అర్థం కాలేదు. కాబట్టి ఆ సెంటర్ అక్కయ్య అని అనుకున్నారనమాట, మా అమ్మ ఒకవేళ చెప్పినట్లయితే ఇతనికి అర్థమవుతుందని. మరి అక్కయ్య మమ్మకు ముందే చెప్పి ఉన్నారనమాట, ఇది ఇతని యొక్క ప్రాబ్లము, ఇతని యొక్క ధర్మపత్ని ఈమె, ఈ అన్నయ్య, ఈ అన్నయ్య, ఇలా మొత్తం అంతా చెప్పి ఉన్నారనమాట. ఇతనికి కొంచెం మీరు అర్థం చేయించండి, ఇతను బాగైపోతే చాలా బాగుంటుంది అని. మరి అప్పుడు మొత్తం పరివారం అంతా కూడా జ్ఞానంలో వచ్చేస్తారు అని మరి మా అమ్మ చెప్పడం మొదలు పెట్టారనమాట. చూడండి, ఇది అంతిమ జన్మ ఉంది, ఈ అంతిమ జన్మలో కూడా అంతిమ సమయం ఉంది ఇది. మరి కొద్ది సమయం కోసం తండ్రి మాటలు పిల్లలు వినరా, పవిత్రంగా తయారు కారా, జన్మ జన్మాంతరాల కోసం సుఖశాంతుల యొక్క ఖజానా తీసుకోరా అన్ని చెప్పిన తర్వాత కొద్దిసేపు తర్వాత మా అమ్మ అడిగారు, అర్థమైందా? సరే అని చెప్పేసి తల ఇట్లా తిప్పాడనమాట. మరి ఆవు ఏమి మాట్లాడకుండా ఆ అన్నయ్య ఊరికే తల 180 డిగ్రీస్లో ఇలా తల తిప్పుతూ ఉన్నారనమాట. నేను కూడా అక్కడ దగ్గరలో కూర్చొని ఉన్నాను. మమ్మ నవ్వడం మొదలు పెట్టారు. మమ్మ చాలా మధురంగా ఉండేవారు, చాలా ప్రేమతో అర్థం చేయించేవారు. మనలో ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే అనేవాళ్ళం అనమాట, ఈయన మూఢమతి ఉన్నారు, ఈయనకు అర్థమే కాదు, సరిగ్గా అర్థం కాని వ్యక్తి అని అనేసేవారు. ఈయన్ని పంపించేసేసేయండి, నా టైంను వేస్ట్ చేయకండి, ఇంకొక వ్యక్తిని పిలవండి అని అనేవారు. మరి మా అమ్మ నవ్వుతూ ఉన్నారనమాట. ఆ వ్యక్తి పైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు, ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఆయన చాలా చక్కగా చెప్పాడు, నాకు అర్థం కాలేదు అని. మరి ఇంకొద్దిసేపు తర్వాత మా అమ్మ మళ్ళీ చెప్తూ ఉన్నారనమాట, ఇదెందుకు అర్థం కాలేదు, స్వర్గం యొక్క రాజ్యం దొరుకుతుంది, ఇప్పుడు అర్థమైందా అని అన్నారు. మళ్ళీ ఆయన నాకు అర్థం కాలేదనే తల చూపిస్తూ ఉన్నారు. మరి 5-6 మాటలు బాణాల్లాగా మా అమ్మ వేస్తూ ఉన్నారు, కానీ అతనికి ఒక్క బాణం కూడా తగలలేదు. మరి టైం అయిపోతూ ఉండింది, మా అమ్మ క్లాస్ చేయించడానికి వేరే స్థలానికి వెళ్ళేది ఉంది కాబట్టి మా అమ్మ అన్నారు, సరే వచ్చి దీని గురించి ఆలోచించండి, ఇప్పుడైతే టైం అయిపోయింది క్లాస్కి, నేను క్లాస్లో వెళ్తాను అని అన్నారు. మా అమ్మ క్లాస్లో వెళ్ళిపోయారు. మరి ఇది సాయంత్రం జరిగింది. సాయంత్రం అయిపోయిన తర్వాత మా అమ్మ క్లాస్ చేస్తూ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు ఉదయం వచ్చారు. 2వ రోజు మురళి చదువుతూ ఉన్నారనమాట. మురళిలో ఈ పాయింట్ వచ్చింది, ఇతరుల్ని ఎవరైతే నగ్నంగా చేయాలని అనుకుంటారో, ఎవరైతే వికారాల్లో లాగాలని అనుకుంటారో వారే దుశ్శాసనులు అని. మరి మహాభారతంలో విన్నారు కదా దుశ్శాసన గురించి, అతనే దుశ్శాసనుడు అని అన్నారు. మరి అంతకుముందు మురళీలు విన్నారు కానీ ఏం అర్థమయ్యేది కాదు. ఈరోజు అతని మనసులో ఇది కలిగిందనమాట, అరే నేనే ఆ దుశ్శాసనుడు అని. మరి ఆయన అనుకుంటూ ఉన్నారు, నేనే ఆ దుశ్శాసనుణ్ణి, నేనే ఆ దుశ్శాసనుణ్ణి, నేనే ఆ దుశ్శాసనుణ్ణి. అలా లోపల నుంచి ఆ వాయిస్ వస్తూ ఉందన్నమాట. ఆ విషయాలు నా గురించే బాబా చెప్పారు, ఎందుకంటే నేనే నా పత్నితో అలాంటి వ్యవహారాన్ని చూస్తూ ఉన్నాను అని అనడం మొదలుపెట్టాడు. నేనే దుశ్శాసను అన్నాడు. ఇప్పటిదాకా ఆయనకు అర్థమైంది, మహాభారతంలో ఎవరో దుశ్శాసనుడు ఉండేవారు, అతను ద్రౌపది యొక్క వస్త్రాపహరణం చేశాడు అని. కానీ ఎప్పుడూ తనకు తను అర్థమే చేసుకోలేదు, నేనే ఆ దుశ్శాసనున్నని. ఈరోజు అతనికి అనిపించిందనమాట, నేనే ఆ దుశ్శాసనుణ్ణి. మరి ఆ దుశ్శాసనుడు ఎవరో ఒక దుశ్శాసనుడు కాదు, ప్రపంచం యొక్క పరిస్థితిని ఈరోజు చూసినట్లయితే ఎవరైతే అలాంటి లక్షణాలు ఉన్నాయో, ఎవరైతే అలాంటి పనులు చేస్తూ ఉన్నారో, మరి అలాంటి వారందరూ కూడా దుశ్శాసనులే. కాబట్టి ఆ దుశ్శాసనుడి కథ ఎవరైతే కథాకారుడు రాశారో అది ఒక దుశ్శాసనుడి గురించి కాదు, ఈరోజు పరిస్థితుల్లో ఎవరైతే అలాంటి పని చేస్తూ ఉన్నారో వారే దుశ్శాసనులు. చాలా ఖుషి అయిపోయింది ఆయనకి మాట అర్థం కాగానే. మరి ఆ రోజు క్లాస్ అయిపోయింది, అక్కడున్న టీచర్ని అడుగుతున్నారనమాట, నాకు మా అమ్మతో 2 నిమిషాల కోసం కల్పించండి అని. అక్కయ్య అనుకున్నారనమాట, ఇతను ఈరోజు మళ్ళీ టైం వేస్ట్ చేస్తారు, నిన్నైతే చాలా టైం వేస్ట్ చేశారు. మరి అక్కయ్య అన్నారు, మా అమ్మ దగ్గర అంత టైం లేదు, మా అమ్మ యొక్క సమయం చాలా అమూల్యమైనటువంటిది, నిన్న మీరు కలిసేసారు కదా, ప్రయత్నిస్తాను, వీలైతే కల్పిస్తాను కానీ గ్యారంటీగా చెప్పలేను అని అన్నారు. మరి అన్నయ్య అంటారనమాట, రెండు నిమిషాలు లేదు మూడు నిమిషాలే నేను తీసుకుంటాను, నిలబడి నిలబడైనా కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ నేను కలుస్తాను అని. అయితే మా అమ్మ బయటకు వచ్చారు అన్నారనమాట, మా అమ్మ మీతో రెండు నిమిషాల కోసం ఈరోజు కలవాలన్నట్టున్నారు మళ్ళీ అని. మా అమ్మ అడిగారు చెప్పండి ఏం చెప్పాలనుకుంటారు అని. మరి మా అమ్మతో అంటున్నారనమాట, ఈరోజు నేను ఈ మాటను అర్థం చేసుకున్నాను, నిన్న నాకు అర్థం కాలేదు అని ఏదైతే తల తిప్పి చూపించారో ఈరోజు చెప్తున్నారనమాట నాకు అర్థమైంది అని తల తిప్పుతున్నారు. మా అమ్మ కూడా ఆశ్చర్యపోతున్నారు ఈరోజు మీకు వీరికి ఎట్లా అర్థమైంది అని. మరి మనందరం కూడా ఉన్నతి చేసుకుంటూ ఉన్నాము, మనందరం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాము. నిన్న ఏదైతే అర్థం కాలేదో ఈ వ్యక్తికి ఈరోజు ఎలా అర్థమైంది? మరి అడిగారనమాట, ఏ పాయింట్ దొరికింది మీకు ఈరోజు మారటాని కోసమని. మరి అతను చెప్పడం మొదలుపెట్టారు, మా అమ్మ నేను కూడా ఈరోజు అర్థం చేసుకున్నాను, ఎందుకంటే నాకు కూడా తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది. ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్ వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుసు ఎవరు కొనుక్కునేటువంటి వారు ఉన్నారు, ఎవరైతే జస్ట్ టైం పాస్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉన్నారని నాకు కూడా అర్థమవుతుంది. మరి అలాంటి వ్యక్తి ఎందుకని పదే పదే ప్రతిసారి అన్నారనమాట నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదని. నేను పక్కన కూర్చొని అనుకుంటూ ఉన్నాను, ఈ వ్యక్తికి అయితే కొంచెమైతే మేనర్స్ ఉండాలి, కొంచెమైతే కర్టసీ ఉండాలి, అట్లీస్ట్ థ్యాంక్స్ అయినా చెప్పాలి, మామ మీ యొక్క సమయాన్ని చాలా ఉపయోగించుకున్నాను, చాలా సమయం తీసుకున్నాను, చాలా థ్యాంక్స్ అని అయితే చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. మరి ఆయనైతే అది కూడా చెప్పట్లేదు, తల కూడా అర్థం కావట్లేదు అని తిప్పుతూ ఉన్నాడు అని. అలా నేను కూడా ఆలోచిస్తూ హైరాణ పడుతూ ఉన్నాను. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు అంటూ ఉన్నాడనమాట నేను అర్థం చేసుకున్నాను. మరి నేను కూడా మా అమ్మతో పాటు బయటకు వస్తున్నాను కాబట్టి ఈ వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నాడు అనేటువంటి వినేటువంటి సౌభాగ్యం నాకు కూడా దొరికింది. మరి ఆ వ్యక్తి అన్నారు, ఎవరైతే ఇతరులని వికారుల్లోకి తీసుకుని వస్తారో, ఎవరైతే ఇతరుల యొక్క వస్త్రాపహరణం చేస్తారో అలాంటి వారే దుశ్శాసనులు అనేటువంటి మాట అర్థమైంది. మరి మమ్మ నేనే ఆ దుశ్శాసనుని అని చెప్తూ చెప్తూ తన కళ్ళు చల్లపడ్డాయి. మరి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు పదే పదే వస్తూ ఉన్నాయి. మరి అలా చెప్తూ చెప్తూ తల వంచేశాడు మా అమ్మ ముందు. మా అమ్మ చాలా ప్రేమ చేస్తూ అడిగారనమాట, ఈ రోజు నుంచి బాగుంటారా, మీరు బాగా అయిపోతారా అని. ఆ మమ్మ నేను ఈ రోజు నుంచి ఇలాంటి పని చేయను అని ఒప్పుకున్నాడు. మరి ఆయనకి ఆ మాట బాణంలాగా తగిలింది, నేనే ఆ దుశ్శాసనుణ్ణి అని. మరి మురళి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి? మురళి జ్ఞానము, జ్ఞానం మురళి అనేటువంటిది బాణము, జ్ఞానం అనేటువంటిది బాణం పరివర్తన కావడానికోసం. కాబట్టి మీరు ఆ జ్ఞానాన్ని కేవలం శ్రవణం చేసే విధంగా అంటే కేవలం వినే విధంగా మాత్రమే ఉండకండి. కాబట్టి ఆ మురళిలో ఏవైతే ప్రతి ఒక్క పదం ఉందో, ప్రతి ఒక్క వాక్యం ఉందో, అవన్నీ మనల్ని ముక్తి చేసేటువంటి మార్గాలు, యుక్తులు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పదము, ఒక్కొక్క శబ్దం కూడా, ఒక్కొక్క వాక్యం కూడా, ఒక్కొక్క బాణము, ఒక్కొక్క యుక్తి ఉంది. మనల్ని అన్నిటి నుంచి, వికారాల నుండి ముక్తులుగా చేసేటువంటి యుక్తి ఉంది. అది ఒక విధి ఉంది సిద్ధి ప్రాప్తించుకోవడాని కోసం. ఇంకేవో విధులు లేవు, ఇంకేవో విధానాలు లేవు, అవే విధానాలు మురళిలో రాసిపెట్టి ఉన్నాయి. కామాన్ని ఎలా జయించాలి, క్రోధాన్ని ఎలా జయించాలి, ఇవే యుక్తులు, ఇవే విధానాలు రాసి ఉన్నాయి. ఈ లోభాన్ని ఎలా జయించాలి, ఈ విధానాన్ని చెప్పబడి ఉంది. ఇవన్నీ మురళి ఏదైతే ఉందో అదన్నీ, అవన్నీ కూడా మనల్ని ముక్తులుగా చేసేదానికి యుక్తులున్నాయి. ఇవన్నీ మనల్ని సిద్ధులుగా, సిద్ధి పొందటానికి కోసం ఇచ్చేటువంటి విధులున్నాయి, విధానాలున్నాయి. కాబట్టి మనం ఒకవేళ ఆ విషయాల్ని అలా వినకపోతే, అలా అర్థం చేసుకోకపోతే, లేదు అలా చూడకపోతే, ఇవన్నీ విషయాలు బాబా నా కోసం చెప్తున్నారు అని చూడకపోతే, అప్పుడు మార్పు ఎలా వస్తుంది? మరి అన్నీ చదువుతూ ఉన్నారు కదా, రోజు చాలా చదువుతూ ఉన్నారు, హే అర్జునుడ కామక్రోధాలు నరకానికి ద్వారాలు ఉన్నాయని. రోజు ఇది చదువుతూ ఉంటారు, హే అర్జునుడ కామక్రోధాలు నరకానికి ద్వారాలు ఉన్నాయని చదువుతూ ఉంటారు, అంటూ ఉంటారు కదా, చూడండి గీత ఎంత బాగుందో, ఎంత శాంతి దొరుకుతూ ఉందో ఇది చదువుతూ ఉంటే అని అంటూ ఉంటారు. కానీ ఇంతకు ముందు అనుకున్నట్టు వాళ్లల్లో ఏమి చేంజ్ అనేది రాదు, పరివర్తన రాదు. ఎక్కడుండేటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మరి ఆ మార్పు రాకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకని మార్పు రావట్లేదు? వాస్తవానికి కారణం ఏంటి అని అంటే, ఏమనుకుంటారు, అది అర్జునుడికి చెప్పారు, నాకు చెప్పారని ఎప్పుడూ అనుకోరు. అది అర్జునుడి కోసం చెప్పాడు కదా అని అనుకుంటారు. కాబట్టి అలాగే ఈరోజు ఇక్కడ కూడా బాబా ఏవైతే విషయాలు చెప్తూ ఉన్నారో అవి ఎప్పటిదాకా అయితే ఇవి బాబా నా కోసం చెప్తున్నారు అనేటువంటిది అర్థం కాదో అప్పటిదాకా పరివర్తన అనేటువంటిది కలగదు. కాబట్టి మురళి ఎప్పుడైతే మనం వింటూ ఉన్నామో అప్పుడు అర్థం చేసుకోవాలి, ఈ జ్ఞానము పరివర్తన కోసం తాళం చెవిలా వంటిది. ఇది ఒక యుక్తి ఉంది ముక్తి ఇవ్వడానికి కోసం, ఇది విధానం ఉంది సిద్ధిని ఇవ్వడానికి కోసం, మనం విఘ్నాల నుండి బయటికి రావడానికి కోసం ఇదే ఒక తాళం చెవి. మరి ఆ అన్ని విషయాలు ఈరోజు నాకేం అర్థమయ్యాయి? ఎలా అయితే బాబా అంటారు కదా, పిల్లలు అర్థమైందా అని అంటారు కదా, అలా నాకు ఈరోజు ఏం అర్థమైంది? మరి దానికి జవాబు ఏంటి? ఈరోజు నేను అర్థం చేసుకున్నానా చేసుకోలేదా? ఏం అర్థం చేసుకున్నాను, ఏం అర్థం చేసుకోలేకపోయాను అనే బాబా అంటారు. పదే పదే మురళిని చదవండి, పదే పదే చదివినప్పుడు చూసుకోవాలి ఈ విషయము నా యొక్క పరిస్థితుల్లో ఎలా ఉపయోగించవచ్చు, ఏ ఏ విషయాలపైన ఏ విషయాల్ని అప్లై చేయొచ్చని. అలా ఎలా అయితే ఉపయోగిస్తూ ఉంటామో, ఎంతైతే ఉపయోగిస్తూ ఉంటామో అంత మనము ఆ విషయాలన్నిటి నుండి ముక్తులుగా కాగలుగుతాం. లేదంటే ఎలా ఉండేవాళ్ళము, అలాగే ఏ విషయాలు లోపల ఉన్నాయో అలాగే ఉండిపోతాయి. ఈరోజు సమయం కూడా అయిపోయింది కాబట్టి కొద్దిసేపు యోగంలో ఉంటూ దీన్ని సంపన్నం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.
సఫల కరేలో సాసే అపనీ, कर लो सांसें अपनी परम पिता को याद कर, सफल कर लो सांसें अपनी परम पिता को याद कर, व्यर्थ न जाए जीवन अपना, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर, सफल कर लो सांसें अपनी परम पिता को याद कर. व्यर्थ न जाए जीव जीवन अपना पल पल को आबाद कर, सफल कर लो सांसें अपनी परम पिता को याद कर। मिट्टी का तन मिट जाएगा, भूल से धोखे में मत आना, मिट्टी का तन मिट जाएगा, भूल से धोखे में मत आना, वस्तु वैभव धन संपदा साथ कभी ना है जाना, मैं हूँ आत्मा, मैं हूँ आत्मा अजर अमर, बस यही है साथ कर, व्यर्थ न जाए जीवन अपना पल पल को आबाद कर, सफल कर लो सांसें अपनी परम पिता को याद कर। कुछ ही पल है पास तेरे, पुण्य की पूंजी भर ले मन में, कुछ ही पल है पास तेरे, जोड़ के रिश्ता प्रभु प्रीतम से, पाले उनसे सुख सारे, क्या होगा, क्या होगा, कैसे होगा, अब न कोई फरियाद कर, व्यर्थ न जाए जीवन अपना पल पल को आबाद कर, सफल कर लो सांसें अपनी परम पिता को याद कर, सफल कर लो सांसें अपनी परम पिता को याद कर, परम पिता को याद कर।